మాత్రమే నాకు బంధువులరా. మన హిందూ మతంలో, మన సనాతన మతంలో నాలుగు మార్గాలు చెప్పారు బ్రహ్మదనుభవం పొందటం కోసం. జ్ఞాన మార్గం, భక్తి మార్గం, కర్మ మార్గం, ధ్యాన మార్గం. మీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఎవరికి ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో ప్రయాణం చేయొచ్చు. ఎవరు చేస్తున్నారో మనం చేయక్కర్లేదు, మనకి ఇష్టమైన మార్గంలో మనం ప్రయాణం చేయొచ్చు. లేదా నాలుగు మార్గాలు కలుపుకుని సమన్వయం చేసి కూడా మనం ప్రయాణం చేసుకోవచ్చు. నాలుగు మార్గాలు సమన్వయం చేసుకుని మీకు ప్రత్యేకంగా ఒకే మార్గం మీద కనుక ప్రీతి ఉంటే, ఇష్టం ఉంటే ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయొచ్చు. అన్వేషణ మార్గం అన్నా, విచారణ మార్గం అన్నా, జ్ఞాన మార్గం అన్నా, ఎంక్వైరీ మార్గం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. ఒకటి అర్థం అయితే అని తీరు, ఒకటి అర్థం. జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినా మనం చేయవలసింది ఏంటంటే అజ్ఞానం నుంచి బయటకు రావటం. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశస్థులైనా అజ్ఞానంలోంచి మానవుడు బయటకు రాకపోతే, ఒక స్త్రీ అయినా పురుషుడైనా అజ్ఞానంలోంచి కనుక జీవుడు బయటకు రాకపోతే వాళ్ళకు మోక్షం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, స్వర్ణరాజ్యం లేదు. భగవంతుడు మీ రంగు చూడడు, మీ చదువు చూడడు, మీ ధనం చూడు, మీరు స్త్రీలా పురుషులను చూడడం భగవంతుడు చూసి చెబుతాడు. మీరు వ్యక్తిభావన ఏమైనా ఉందే, అహంభావన ఏమైనా ఉందే, అజ్ఞానం ఏమందో చూస్తాడు. అజ్ఞానం ఉంటే తిరిగి పునర్జన్మకు పంపిస్తాడు, అజ్ఞానం కనుక లేకపోతే ఆయన స్వరూపాన్ని మీకు ఇస్తాడు, అదే మోక్షం. ఇంకా రెండో విషయం ఏదో చూడడం, మీకు అజ్ఞానం ఉందో లేదో చూస్తాడు. మీ కులం చూడడం, మీ జాతి చూడడం, మీ ప్రాంతం చూడడం, మీ స్త్రీలా పురుషులను కూడా చూడడం. లోపల అజ్ఞానం ఉందా, వ్యక్తిభావన ఏమైనా ఉందా, లేకపోతే అహంభావన ఏమైనా ఉందా, అది చూస్తాడు. అది ఉంటే పునర్జన్మకు పంపేస్తాడు, తిరిగి మనం శవాలను మొయ్యాలి. అది కనుక లేకపోతే తన స్వరూపాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. అది చూసి ఒకటే, అంత తప్పించి ఆయన చూడడం. అది ప్రతి మానవుడు కూడా నేను నేను అంటాడు. ఆ నేను అనేది నిజం కాదు, అది మొదటి తలంపు. ఆ మొదటి తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది, నీ హృదయంలోంచే వస్తుంది. నీకు బయట నుంచి రావటం లేదు, ఎక్కడి నుంచి వస్తుంది, నీ హృదయంలోంచే వస్తుంది. మొదటి తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడే మన దేవుడు ఉన్నాడు, మన పరమేశ్వరుడు ఉన్నాడు, మన కంట్రోలర్ ఉన్నాడు, మన నియమించేవాడు ఉన్నాడు, మనం చేసిన పనిని బట్టి దానికి ఫలితాన్ని ఇచ్చేవాడు కూడా అక్కడే ఉన్నాడు. గుళ్ళో ఉన్నాడు అనుకుంటున్నాం, గుళ్ళో ఉన్న దేవుడు ఎంతవరకు నిజమంటే నా దేహం ఎంత నిజము, నా కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం ఎంత నిజము, స్వర్గలోకం ఎంత నిజము, నరకలోకం ఎంత నిజము, గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంతే నిజము. కానీ నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మనిషి యొక్క ప్రారంభాన్ని అనుసరించి, దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఊగించి ఆడించే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మన హృదయంలోనూ ఉన్నాడు. అయితే గుళ్ళో ఉన్న దేవుడు నిజం కాదని నేను చెప్పడం లేదు, మన శవం ఎంత నిజమో ఆ గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంతే నిజం. లోక మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి లోకం ఎంత నిజమో గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంతే నిజం. కానీ నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మన హృదయంలోనూ ఉన్నాడు. ఇక్కడ రమణ మహర్షి గారికి మనం చెప్పే సలహా ఏంటంటే, నీ దేహాన్ని ఆరోగ్యంగా కాపాడుకో, నీ మనస్సును ఆరోగ్యంగా కాపాడుకో, సత్పురుషులతో సహవాసం చెయ్యి, నీ మనస్సును శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకుని నీ హృదయంలో ఉన్న దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అలా దానికి ఉపయోగించకుండా, నీ దేహాన్ని, నీ మనస్సుని, నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుని తెలుసుకోవడానికి ఉపయోగించకుండా మిగతా విషయాలు ఏదైనా లోకంలో విషయాలు ఏదైనా ఏదైనా గొప్ప గొప్ప విషయాలు సాధించినప్పటికీ సాధించవచ్చు, ఈ లోకంలో గౌరవం సంపాదించవచ్చు, ఈ లోకంలో ఏదైనా మంత్రి పదవి సంపాదించవచ్చు, లేకపోతే ఈ లోకంలో ఏదైనా ధనాన్ని సంపాదించవచ్చు, ఒక నీ హృదయంలో ఉన్న సత్య వస్తువుని, ఆ సద్ వస్తువుని, ఆ సత్పదార్థాన్ని, అమృత వస్తువుని, అమృత తులిగినటువంటి బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోకుండా మిగతా విషయాలు ఎన్ని సాధించినా ఇది స్వప్నంతో సమానము. సాధించవచ్చు, మీరు లోకంలో పెద్ద గౌరవం సంపాదించవచ్చు, లేదా పెద్ద ప్రధానమంత్రి సంపాదించవచ్చు, అయినా కూడా స్వప్నంతో సమానం. ఇప్పుడు మన స్వప్నంలో ధనవంతులైనట్టు మనకు కళ వస్తుంది అనుకోండి, స్వప్నం వస్తుంది అనుకోండి, జాగ్రత్త వ్యవస్థ వచ్చాక ఆ ధనానికి ఏమైనా వినిపిస్తాము, అదంతా అసత్యం మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా నువ్వు నీ హృదయంలో ఉన్న వస్తువును తెలుసుకోకుండా నీ దేహాన్ని, నీ మనస్సును ఉపయోగించి ఎన్ని సంపాదించినప్పటికీ సంపాదించవచ్చు, అని కళతో సమానం, స్వప్నంతో సమానం, అదంతా మాయ సుమా అని ఇక్కడ చెబుతున్నారు. ఈ భగవంతుడు చెప్పిన మాటలు కూడా మనకు నష్టం. ఎందుకు నష్టం అంటే మన అజ్ఞానం భగవంతుడు చెప్పిన మాటలు మనకు వినవ్వదు. గొప్పతనం చెప్పిన గొప్పతనానికి తెలుస్తుంది, అంటే గ్రేట్నెస్ అంటే మనం గ్రేట్నెస్ తెలుస్తున్నాయి కానీ మామూలు వాళ్ళకి అది ఎలా తెలుస్తుందని షేక్స్పియర్ ఒకటి రాంట్లో చెప్తాడు. ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడో చూడండి. ఒక మనిషిలో ఔన్నత్యం ఉందనుకోండి, ఔన్నత్యులు ఆ ఔన్నత్యానికే తెలుస్తూ ఉంటుంది. ఈరోజు కూడా గొప్పతనం ఉందని ఆ గొప్పతనం ఉన్నవాడికే తెలుస్తూ ఉంటుంది. ఔన్నత్యం విలువ ఔన్నత్యానికే తెలుస్తుంది. గొప్పతనం యొక్క విలువ గొప్పతనానికే తెలుస్తుంది. ఆ ఉదార స్వభావం యొక్క విలువ ఉదార స్వభావానికి తెలుస్తుంది. కానీ ఇతరులకి తెలియని సుమా అని ఒక డ్రామాను శైలిస్తూ చెప్పారు. రామకృష్ణ పరమహంస మన పక్కనే కూర్చోవచ్చు, ఆయన సౌందర్యం మనకు తెలియదు. ఏం చేత ఆ సౌందర్యం మనలో లేదు కాబట్టి ఆయన హృదయంలో ఉన్న సౌందర్యం మనకు తెలియదు. అంటే నిజమైన అందం ఎక్కడుందంటే ఆత్మజ్ఞానంలోనూ ఉంది. నిజమైన విద్య ఎక్కడుందంటే మన ఆత్మజ్ఞానంలోనే నిజమైన విద్య ఉంది. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కంగారు పడతా ఉంటారు, ఈ కంగారు ఎక్కడొస్తుంది? బయలు ఎక్కడొస్తుంది? మనస్సుకు వస్తుంది. నువ్వు మనస్సు అనుకోవడం నువ్వు కంగారు పడుతున్నావు. నువ్వు దేహంలో కాదు, మనస్సులో కాదు, హృదయంలో మరణం లేదు వస్తూ ఉంటుంది. అది నువ్వు తెలుసుకున్న వరకు ఏ జన్మ కా జన్మ దేహమే నువ్వు అనుకుంటావు, మనస్సు నువ్వు అనుకుంటావు, లేదా నీ కళ్ళకు కనిపిస్తున్న లోకం నువ్వు అనుకుంటావు. నువ్వెవరో నువ్వు తెలుసుకునే వరకు నువ్వు కాని మనస్సుని, నువ్వు కాని దేహాన్ని, నువ్వు కాని లోకాన్ని నువ్వు అనుకుంటూనే ఉంటావు. ఎంత పొందిగ్గా చెప్తున్నారు చూడండి. మీరు శ్రద్ధగా వినాలి. శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు, శ్రద్ధ రాకపోతే మోక్షం రాదు, శ్రద్ధ రాకపోతే మోక్షం రాదు. శ్రద్ధ అనేది రెండు అక్షరాలు. ఆ రెండు అక్షరాలు ఉంటే చాలు, శ్రద్ధ ఉంటే మీరు అన్నీ సాధించగలరు. శ్రద్ధ లేకపోతే ఏది సాధించలేరు, భౌతికంగానే సాధించలేరు, ఆధ్యాత్మికంగానే సాధించలేరు. గాఢవేత్తలో దేహం లేదు, దేహం లేదు, మనస్సు లేదు, లోకం లేదు, జన్మ లేదు, పునర్జన్మ లేదు, ఏమీ లేదు. మనం ఉన్నాం, అది ఎక్కడ ఉన్నాం? గాఢవేత్తలో మనం ఉన్నాం. అక్కడ ఏ సమస్య లేదు, దేవుడి సమస్య లేదు, దేహం సమస్య లేదు, ఏ సమస్య లేదు. ఏమన్నా అక్కడ ఏ సమస్య లేదు, గాఢవేత్తలో ఏ సమస్య లేదు. కానీ మనం ఉన్నా అక్కడ ఉన్నాం లేదా? అక్కడ ఉన్నాం, దాని దగ్గరలో మనం ఉన్నాం. అది అవి ఏమి లేకుండా, దేహం లేకుండా, దేవుడు లేకుండా, మనస్సు లేకుండా, ఏమీ లేకుండా దాని దగ్గరలో మనం ఉన్నాం. ఎలా ఉన్నాం? సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. అందుకే కొంతమంది నిద్ర రాకపోతే నిద్ర దగ్గర ఉండుతారు. అందుకే ఏం చేస్తాం? నిద్రలో మనం ఆనందంగా ఉన్నాం. దేహం యొక్క తాదాత్మ్యం, మనస్సు యొక్క తాదాత్మ్యం, లోకం యొక్క తాదాత్మ్యం లేనితో నిద్రలో మనం శాంతిగా ఉన్నామా, అశాంతిగా ఉన్నామా? శాంతిగానే ఉన్నాం. అది మీరు బాగా అర్థం చేసుకోండి. దేహం యొక్క సమస్య, మనస్సు యొక్క సమస్య, లోకం యొక్క సమస్య లేనప్పుడు గాఢ నిద్రలో శాంతిగా ఉన్నాం. కానీ శాంతిగా ఉన్నాం కానీ అక్కడ శాంతిగా ఉన్నట్టు మనకు తెలియటం లేదు. శాంతిగా ఉన్నట్టు మనకి తెలియటం లేదు. ఇప్పుడు ఈ జాగ్రత్త వ్యవస్థలో శాంతి లేదు. గాఢలో ఎటువంటి సుఖం ఉందో ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థలో మనకు అటువంటి సుఖంగా మనం లేదు. మీకు అర్థమవుతుంది? ఆ సుఖంగా లేకుండా ఎవరు చేస్తున్నారు? మన అహంభావన, మన మనస్సు, మన తలంపులే చేస్తున్నాయి. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. గాఢ నిద్రలో ఉన్న సుఖం ఇప్పుడు మనకు అందటం లేదు. గాఢ నిద్రలో ఉన్న శాంతి ఇప్పుడు మనకు అందటం లేదు. అందకుండా ఎవరు చేస్తున్నారు? మన మనస్సు చేస్తాను, మన మనస్సు చేస్తాను. మన మనస్సు అణిగిపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనస్సు వస్తుందో మనస్సు యొక్క మూలంలో మనస్సు అణిగిపోతే ఆ గాఢ నిద్రలో ఉన్న సుఖం మనకు వస్తుంది. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఇరుక వస్తుంది. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ఇరుక, గాఢ నిద్రలో ఉన్న సుఖం ఒకేసారి మనకు అనుభవంలోకి వస్తుంది. అదే మోక్షం, అదే శాంతి, అదే ఆనందం. అంటే జాగ్రత్త అవస్థలో ఇరుక ఉంటే సుఖం లేదు, గాఢ నిద్రలో సుఖం ఉంటే ఇరుక లేదు. ఈ గాఢ నిద్రలో ఉన్న సుఖము, జాగ్రత్త అవస్థలో ఉన్న ఇరుక ఒకేసారి మనకు అనుభవంలోకి రావాలి. అప్పుడు మనకి దేహం ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి, లోకం కనిపించినా ఒకటి లోకం కనిపించకపోయినా ఒకటి, మీకు అర్థమవుతుంది. కానీ ఆ సుఖాన్ని, ఆ శాంతిని, ఆ సుఖాన్ని పొందటం కోసం, ఆ శాంతిని పొందటం కోసం మీ దేహాన్ని, మీ మనస్సుని జాగ్రత్తగా ఉపయోగించుకుని ఆ శాంతిని పొందడం అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొక విషయం, మీరు అందరూ మీ గుండెలో దాచుకోండి. మీ గుండెలో దాచుకున్న విషయం ఏంటంటే, మీరు ఎన్ని అభ్యాసాలు చేసినా, మీరు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, మీరు ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని సాధనలు చేసినా, లోపల కనుక కోరికలు ఉంటే ఆ కోరిక నెరవేరుతాయి. కానీ మీకు జ్ఞానం రాదు. మీరందరూ భక్తిగా ఉన్నారనుకోండి, మీరందరూ భక్తి పడి లేకపోతే ఎక్కడి నుండికి వస్తారు? ఎంతో కొంత కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. కానీ మీరు సాధన చేసిన, ఎంతో కొంత ప్రయత్నం చేసిన, ఆ కోరిక లేని వాడికి మోక్షం వస్తుంది. కానీ
కోరిక పెట్టుకుని చేసిన వాళ్ళకి కోరిక నెరవేరుతుంది కానీ మోక్షం రాదు. ఇంకేదంటే మనం భగవంతుని మోసం చేయగలం, ప్రపంచాన్ని మోసం చేయగలం, కానీ భగవంతుని మోసం చేయడం. ప్రతి క్షణం కూడా భగవంతుని మన హృదయంలో ఉండి మనం చూస్తూ ఉంటాడు. అంటే మీ హిమాలయ పర్వతాలకి మీరు తపస్సులు చేసిన మీకు కనుక కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది కానీ మోక్షం మటుకు రాదు. అసలు ఇంకొకటి మనం స్నేహం చేస్తా అనుకున్నారా, అసలు ఎలా పడాలో ఇతరులను చూసేది నేర్పుతారు. అలాగే జ్ఞానం ఉన్నవాడు స్నేహం చేస్తాం అనుకుంటే జ్ఞానం ఎలా పొందాలో నేర్పుతారు. అజ్ఞానం ఉన్నవాడితో మనం స్నేహం చేస్తాం అనుకోండి, ఆ రోజుకు ఆ రోజుగా అజ్ఞానంలో ఎలా కూరుకుపోవాలో చెప్తారు. జ్ఞానం ఉన్నవాడితో స్నేహం చేస్తాం అనుకోండి, అజ్ఞానంలోకి ఎలా విడుదల పొందాలో చెప్తారు. ఒకవేళ నూరు పేరు చెప్పకపోయినా వాళ్ళ వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తాయి. ఒక మహాజ్ఞానితో మనం సహవాసం చేస్తాం అనుకోండి, వాళ్ళ నోరుతో ఏం చెప్పారనుకోండి, నోరుతో ఏం చెప్పకపోయినా వాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళ శక్తి తరంగాలు, శాంతి తరంగాలు మన మీద పనిచేస్తాయి. మనం సోమరతనం వాడితో స్నేహం చేస్తాం అనుకోండి, మనం కూడా నెమ్మదిగా సోమరతనానికి అలవాటు పడుతుంది. మానవుడు వాడు దగ్గర ఉన్న దగ్గరికి ఏర్పడాలి కానీ వాడి దగ్గర ఏ దగ్గరికి స్నేహం చేసినా ఏర్పడలేదు. ఈ అసూయలు, ఈ కక్షలు, ఈ ద్వేషాలు ఇవన్నీ ఎక్కడనైతే మనసులో ఉన్నాయి. మనసు అడిగిపోతే ఏమీ లేదు, కోరికలు కూడా ఎక్కడనే మనసులో ఉన్నాయి. అంటే మనసు అడిగిపోతే కోరిక లేదు, మనసు ఉన్నప్పుడే కోరిక వస్తుంది, అడిగిపోతే ఏమి లేదు. ఇక రమణ మహర్షి గారు చెప్పే మూల సిద్ధాంతం ఏంటంటే, నువ్వు గాఢ నిద్రలోంచి మెరుపులోకి వస్తున్నావు, వచ్చినప్పుడు మీ ముందు నీకు ఏం తలంపు వస్తుంది, నేను అనే తలంపు వస్తుంది. ఈ సిద్ధాంతం బాగా అర్థం చేసుకోండి, ముందు ఏం తలంపు వస్తుంది నీకు, నేను అనే తలంపు వస్తుంది. అది తలంపే, అది కూడా తలంపే. మీరు ఎవరైనా చనిపోతున్నారనుకోండి, మీరు ఎవరైనా చనిపోతున్నారనుకోండి, చనిపోయిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, ఏమనుకుంటారు, నేను చనిపోతున్నాను అనుకుంటారు. అది తలంపే, అది నిజం కాదు, అది తలంపే. నేను చనిపోతున్నానని తలంపు ఎవరికి వస్తుంది, నాకు వస్తుంది. నాకంటే నేననేది ఒక తలంపు, నేను అనేది ఒక తలంపు, మొదటి తలంపు. అంటే గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే ముందు అందరికీ ఏం తలంపు వస్తుంది, నేను అనే తలంపు వస్తుంది. నాకు ఈ మధ్య కోపం వస్తుంది, కోపం అనేది ఒక తలంపు, కోపం అనేది ఒక తలంపు. ఈ నేను అనే తలంపుకి ఇంకో తలంపు వస్తుంది, కోపం అనే తలంపు. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, మీకు కోపం అనే తలంపు నేనికి వస్తుంది, కోరిక అనే తలంపు నేనికి వస్తుంది, మీకు అర్థమవుతుంది. నేను ఆ నేననే మొదటి తలంపు మీకు అడిగిపోతాంటే మిగతా తలంపులని వాటంతగా అయ్యి అడిగిపోతాయి, మిగతా తలంపులనే వాటంతలు అయ్యి అణిగిపోతాయి. ఆ మూల తలంపు కనుక మీకు అణిగిపోతాంటే, ఆ నేననే మొదటి తలంపు కనుక అణిగిపోతాంటే మిగతా తలంపులన్నీ వాటంతలు అణిగిపోతాయి. మీరు మూల తలంపు యొక్క మూలంలోకి మూల తలంపుని, ఆ మొదటి తలంపుని పంపగలిగితే అదే జ్ఞాన మార్గం అయ్యా, అదే విచారణ మార్గం అని చెబుతున్నారు. ఇక భన్నతనంగా చేస్తే జ్ఞానం రాదు, విషయం బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం కూడా యోగమే. ఉప్పు నింపుల దూరంతో నడిచి ఆత్మజ్ఞానం కలగదు, విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనకు ఆచరించాలనే బుద్ధి పడుతుంది, కానీ అర్థం చేసుకోకపోతే ఆచరించాలనే బుద్ధి పడదు. అయితే మీరు ఎంత ఆచరిస్తే అంతే మీ సొంతం అవుతుంది, కానీ మీరు వినొచ్చు, పది మంచి విషయాలు వినొచ్చు, కానీ మీరు ఎంత ఆచరిస్తే అదే అంతే మీ సొంతం అవుతుంది. మీరు ఆచరించుకున్నవి మీకు సొంతం ఉండదు. దేశంలో ఎంతో డబ్బు ఉంది, ఆ డబ్బు అంటే మన సొంతం కాదు, మన ఏ విధంగా డబ్బు మన సొంతం. అలాగే ఎంతైతే మీరు ఆచరిస్తే అదే మీకు వస్తాం, కానీ మీరు ఆచరించింది మీకు రాదు. ఆచరించింది, మీరు ఆచరించడానికి ఈశ్వరు అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. గురువు కూడా దేవతతోడు సమానం, కృష్ణుడు దేవత, రాముడు దేవత, సుబ్రహ్మణ్య స్వామి దేవత, శివుడు దేవత, గురువు కూడా గురుస్వామి, గురు దేవత, గురువు కూడా దేవతతోడు సమానం. గురువు, దైవము, ఆత్మ మూడు కూడా పర్యాయ పదాలు, మూడు ఒకటే. జీవితంలో అన్ని తలంపులే, పుట్టుక ఒక తలంపు, చావు ఒక తలంపు, అన్ని తలంపుని, రోగం ఒక తలంపు, అన్ని తలంపులే. ఈ అన్ని తలంపులకి నీ అన్ని తలంపు, నీకు దుఃఖం వస్తే ఒక తలంపు, నీకు బయలుదేస్తే ఒక తలంపు, నీకు ఏదైనా అసూయకరించే ఒక తలంపు, నీకు ఏదైనా కోపం వస్తే ఒక తలంపు. జీవితం అన్ని తలంపులే, తలంపులు మైనే జీవితం. ఈ అన్ని తలంపులకి ఆధారంగా తల్లి తలంపు ఉంటుంది, అదే మొదటి తలంపు నేనంటారు. దాన్ని ఆ నేను నేను నేనంటున్నా అది కూడా నిజం కాదు, అది కూడా తలంపే. ఆ మొదటి తరంపు మూలంలో నువ్వు ప్రయత్నం చేస్తాంటే మొదటి తరంపు మూలంలో చేసుకోగలిగితే మిగతా తరంపులైనా ఎలాగైనా రాలిపోతాయి. రాలిపోవటమే కదా మొదటి తరంపు మూలంలోనే మోక్షం ఉంది. శరీరం ఏమన్నాడంటే పుట్టింది మొదలు చనిపోయే వరకు శ్మశానంలోకి వెళ్ళే వరకు చిన్న నేను చుట్టూరు తిరుగుతున్నారు అనుకుని పెద్ద నేను అలా తెలుస్తున్నాడు. ఏమిటని పొడుగునా ఆ చిరణాన్ని మీరు మర్చిపోలేరనుకోండి, ఆ చిరణాన్ని చుట్టూరు తిరుగుతూ ఉంటారనుకోండి, ఆ దేహకట్టిన నేను చుట్టూరు తిరుగుతూ ఉంటారనుకోండి, ఆ నిర్జాగ్ని మీరు మర్చిపోయే శక్తి మీకు లేదనుకోండి, ఆ పెద్ద నేను, ఆ బ్రహ్మాండమైన నేను, ఆ సత్యమైన నేను, ఆ వాస్తవమైన నేను, ఆ మరణం లేని నేను మీకు ఎలా తెలుస్తుంది మీకు తెలియదు. మీరు ఆత్మగా ఉండాలంటే, మీరు చైతన్యంగా ఉండాలంటే, మీరు ఎలా ఉన్నారో అలా మీరు ఉండాలనుకుంటే ఆ బుడి నేను విడిచిపెట్టకుండా, చిరణేని విడిచిపెట్టకుండా, దేహాభిమానాన్ని విడిచిపెట్టకుండా, దేహగతమైన నేను విడిచిపెట్టకుండా ఎలా ఉండగలరు, ఉండలేరు సుమాన చెప్పడం. మనస్సులో అనేక తలంపులు ఉంటాయి. అందులో అత్తడుగున్న తలంపు నేను అనే తలంపు. ఆ నేనునే తలంపుని మిగతా తలంపు నుంచి దాన్ని వేరు చేసి ఆ మొదటి తలంపుని పట్టుకుని నువ్వు ఎవరో అని దాన్ని ప్రశ్నించి దాన్ని ఉపసంహరింపజేస్తే నీకు పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. ఏదైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందని నా ప్రశ్నించుకుంటా అంటే ఇతర తలంపులు నీకు అంశం లేని విషయాలు అక్కడ నేను కూడా ఇతర తలంపులు ఆగిపోతాను. ఎవడు మనిషి గారు ఒక మాట చెప్తూ ఉంటారు, సాధ్యమైనంత వరకు మీరు ఇతరుల గొడవల్లో కలగజేసుకోకున్నాను. ఇతరుల గొడవల్లో మనం రోజు కలగజేసుకుంటే మన అహంకారం పెరిగిపోతుంది. మీ పని అయితే మీరు చూసుకుని అంటే మిగతా టైం అంతా కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఇంకేంటి కాలం వేస్ట్ చేస్తాం అనుకుని ఈ రోజు మనకు మరణం వచ్చేస్తుంది. మరణం వచ్చినప్పుడు ఒక రోజు నువ్వు వెయిట్ చేయమంటే మరణం వెయిట్ చేయి. మరణం వచ్చేసింది అనుకోండి మనకి ఒక రోజు ఆగముంటుంది ఆగదు. ఆ మరణం రాకముందే మనం సద్వినియోగం చేసుకోవాలి కాలం. భగవంతుడు ఏమన్నాడు, కాలాన్ని నేనన్నాడు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎవరి అనుగ్రహం? ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఈశ్వరుని అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మనం నోటితో మాట్లాడే మాట, చేతితో చేసే పని, మన మనసులోకి వచ్చే ఆలోచనలు ఈశ్వరుని పొందటానికి అనుకూలంగా ఉండాలి. ఎన్ని తలంపులు రాని, ఎన్ని భావాలు రాని, దానికి ఏమి ఇబ్బంది పడదు. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, ఈ భావాలన్నీ ఎవరికి వస్తున్నాయి నువ్వు ప్రశ్న వేసుకుంటే దేనికే వస్తున్నాయని నీకు తెలుస్తుంది. ఈ తలంపులు వచ్చే నేనెవరు, ఈ భావాలు వచ్చే ఈ నేనెవరు, ఈ చావు కుట్టుకులు వచ్చే ఈ నేనెవరు అని మీరు ప్రశ్నించుకోండి. ప్రశ్నించుకుంటే మిగతా తలంపులు అనేది ఆగిపోతాయి. ఇంకొక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మన శరీరం చనిపోతుంది. దీన్ని శ్మశానంలో తీసుకెళ్ళి కాల్ చేస్తారు. మనకు రెండు దేహాలు ఉన్నాయి, ఒకటి స్థూల దేహం, రెండు సూక్ష్మ దేహం. ఈ మాంసం, ఎముకలు, రక్తం ఉన్న దేహాన్ని స్థూల దేహం అంటారు. ఈ లోపల ఉన్న కోరికలు, వాసనలు, తలంపులు, సంస్కారాలు, ఆలోచనలు, నీ బలహీనతలు, ఇవన్నీ ఉన్న దేహాన్ని సూక్ష్మదేహం అంటారు. ఇవన్నీ దేహాన్ని ఏమంటారు, సూక్ష్మదేహం అంటారు. ఇక నీకు బాగా గ్రహించవలసింది అంటే శ్మశానంలో స్థూల దేహం కాలిపోతుంది కానీ సూక్ష్మదేహం కాదు. మనం శ్మశానంలో కాలుస్తారు కదా, కాల్చేటప్పుడు స్థూల దేహం కాలిపోతుంది కానీ లోపల దేహం సూక్ష్మదేహం కాదు. ఆ సూక్ష్మదేహం ఎంతకాలం నీకైతుందో అంతకాలం దేహం వచ్చేస్తుంది. దేహం వచ్చినప్పుడు లోపం వస్తుంది. ఆ సూక్ష్మదేహం నీకు ఉందనుకోండి, ఇంటి దేహం వచ్చేస్తుంది. దేహం వస్తే లోపం వస్తుంది. ఇప్పుడు శవాలను పిడకలేసి పొరడేసి కాలుస్తారు, దానివల్ల స్థూలదేహం కాలుతుంది కానీ సూక్ష్మదేహం కాలం. ఆ సూక్ష్మదేహం జ్ఞానాగ్ని వల్ల కాలుతుంది. ఈ స్థూలదేహం ఉండగానే జ్ఞానాన్ని సంపాదించి సూక్ష్మదేహం నశింపజేసుకుంటే వాడికి పునర్జన్మ లేదు. ఎప్పుడైతే సూక్ష్మదేహం నశించిపోయిందో అప్పుడు ఏం తెలుస్తుంది, మీరెవరో మీకు తెలుస్తుంది. అప్పుడు మీకేమవుతుంది, సుఖం మీకు తెలుస్తుంది, శాంతి మీకు తెలుస్తుంది, ఆనందం మీకు తెలుస్తుంది. అయ్యో ఇంతకాలం మన అజ్ఞానం, ఇన్ని జన్మల నుంచి మన అజ్ఞానంలో జీవిస్తున్నాం కదా, ఇన్ని జన్మల నుంచి మన టైం వేస్ట్ చేసుకున్నామని మీకు అనుభవం, మీకు అనుభవం వస్తుంది. అయితే పవిత్రుడు కాని వాడికి, సఫలతలు లేని వాడికి, సద్బుద్ధి లేని వాడికి, ఏకాగ్రత లేని వాడికి, పవిత్రత లేని వాడికి భగవంతుడు తన స్వరూపాన్ని మనకు ఇవ్వడు. మనకి ఏకాగ్రత లేదనుకోండి, సరైన తెలియదనుకోండి, పవిత్ర తెలియదనుకోండి, మన మాటల వల్ల మోసపోయి భగవంతుడు మన ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వడు. దైవానుగ్రహానికి పాత్రలు అవ్వాలి మనం. పాత్రలు అయితేనే కానీ మనకి జ్ఞానం లేదు. ఆయన అనుగ్రహం మీరు సంపాదించుకుంటే ఇప్పుడే ఇక్కడ ఈ క్షణంలో మీకు జ్ఞానం కలుగుతుంది. ఏమి లేదు, మనస్సు అనిపిపోతే వెంటనే స్వరూపం మీకు తెలుస్తుంది. రహస్యం ఉంటే మనస్సులో ఉంటుంది. కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, బహుజన్మలు మీరు కృషి చేస్తేనే కానీ మనస్సు అనగదన్నాడు. బహుజన్మలు మీరు కృషి చేస్తేనే కానీ మీరు పవిత్రత సంపాదించుకోలేరన్నారు. అంటే బహుజన్మలు మీరు సాధన చేయగా చేయగా మీరు పవిత్రులు అవుతారు, బహుజన్మలు మీరు సాధన చేయగా చేయగా మీ మనస్సు అనుగుతుంది, అడిగిన మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి కలిగితే ఆత్మజ్ఞానం కలుగుతుంది, లేకపోతే మీకు ఆత్మజ్ఞానం కలగదు. దీనికి బహుజన్ముల కృషి అవసరం. అంటే స్కూల్లో చదివి నేర్చుకున్న దానికంటే, కాలేజీలో చదివి నేర్చుకున్న దానికంటే జీవితంలో నేర్చుకునే పాఠాలు ఎక్కువ ఉంటాయి. అవకాశం తెలివైన వాడికి వస్తుంది, తెలివి తక్కువ వాడికి వస్తుంది. తెలివైన వాడు అవకాశాన్ని పట్టుకుంటాడు, తెలివి తక్కువ అవకాశాన్ని వదిలేస్తాడు. రామకృష్ణ పరమహంస గారి గురువు తెలిసి ఎక్కడ ఇతర విషయానికి కూడా ఆయన చూడటానికి రావచ్చు. ఆ రామకృష్ణ పరమహంస గారి గురువు తెలియని కూడా పక్కింటి వాడు కూడా ఆయనకి ఆయన గురించి తెలియకపోవచ్చు. నీచలకు యోగ్యత లేని ఆయన. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు కూడా దక్షిణేశ్వరంలో పనిచేసేటప్పుడు ఆ టెంపుల్లో పనిచేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికీ రామకృష్ణ గురువు తెలియలేదు. ఎక్కడో ఆయన గురువు తెలిసిన వాళ్ళు వచ్చారు, తరించారు, మోక్షం పొందారు. ఈ శరీరం ఉన్న శరీరం దగ్గరగా ఉన్నది మాత్రం చేత తెలియదు. ఆ అర్హతను, ఆ శక్తిని గుర్తించి, అర్హతను గుర్తించి, యోగ్యత గుర్తించే ఆ తత్వం మనకు ఉండాలి. ఆ తత్వం మనకు లేనప్పుడు వస్తువు ఎంత దగ్గరకు ఉన్నా మిస్ అయిపోతుంది. సాక్రటీస్ని విషం పెట్టి చంపారు. ఆయన ఏమన్నాడంటే, అతి మంచితనం లోకం భరించలేదన్నాడు. సాక్రటీస్ ఏమన్నాడంటే, మీరు అతి మంచిగా ఉంటున్నారనుకోండి, లోకం అతి మంచితనాన్ని లోకం భరించలేదు. లోకం భరించలేక మిమ్మల్ని చంపేస్తున్నాను. అలాగే మనం గాంధీ గారిని చంపేశాం, అప్పుడే మనం లింకన్ చంపేశాం. ఔన్నత్యాన్ని, అతి మంచితనాన్ని లోకం భరించలేదు, భరించలేక చంపేస్తున్నారు. అంటే మీరు చేసే పని అన్వేషణ ఈ జ్ఞాన మార్గంలో ఎంత చిత్తశుద్ధి ఉండాలి. అదే మనకు సామెత కూడా చెప్తూ ఉంటారు, చిత్తశుద్ధి లేని శివ పూజ లేని కానీ. మనం చేసే దానికి చిత్తశుద్ధి ఉండాలి. మనం చేసే పని కూడా ఎంత చిన్న పని అయినా సరే, ఆ చిన్న పని అయినా ప్రేమగా చేయాలి, చెత్తవగా చేయాలి. అయ్యతవగా చేయకూడదు. మనం ఏ పని చేసినా హితవుగా చేయాలి, అహితవుగా చేయకూడదు, ప్రేమగా చేయాలి, ప్రేమ లేకుండా చేయకూడదు. ఏ పని అయినా సరే అన్వేషణ ఎలా చేయాలంటే, అన్వేషణ చిత్తశుద్ధితో కొనసాగించాలి. ఇక భగవాన్ చెప్పింది బాగా అర్థం చేసుకోండి. ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో అబద్ధమైన నేనుని మీరుంటే సరదా సరదా కాకుండా హృదయపూర్వకంగా మీరు దాన్ని పోగొట్టుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తే అది పోతుంది, లేకపోతే పోదు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మీ ఏదైతే నేను అది పోగొట్టుకోవడానికి మీరు హృదయపూర్వకంగా ప్రయత్నం చేస్తే అది పోతుంది. కానీ మాట వరుసగా ఏదో లాంఛనానికి కనుక ప్రయత్నం చేస్తే అది పోదు. మనుషులు చాలా పనులు లాంఛనం కోసం చేస్తారు. అలా కాకుండా, లాంఛనం కోసం కాకుండా, మీరు హృదయపూర్వకంగా నేను పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తాంటే ఇప్పుడే ఈ జన్మ అనేది పోతుంది. మీరు హృదయపూర్వకంగా పని చేస్తుంటే దేవుడు ఎక్కడున్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. మీరు హృదయపూర్వకంగా ప్రయత్నం చేస్తుంటే మీరు కొంచెం ప్రయత్నం ప్రారంభిస్తాను, నేను ఆయన పోగొడతాడు. ఆ దేవత నేనని, ఆ మాయ నేనని, ఏమి నేను ఆ మాయ నేనని, దాన్ని పోగొట్టుకోవడానికి హృదయపూర్వకంగా మీరు ప్రయత్నం చేస్తాంటే లాంఛనం కోసం కాదు. ఆ భగవంతుడే మీకు సహాయం చేసా నేను ఊడగొడతాడు. దేహం మరణించిన వాళ్ళందరికీ మోక్షం రాదు. దేహం ఉండగా దేహం తోడు కాదాక్ష్యం పొందుతున్నా నేను ఎవరైతే తొలగించుకున్నారో వాళ్ళే మోక్షానికి అర్హులు లేదు. వాళ్ళ మాత్రమే మోక్ష సుఖం వరిస్తుంది. మీరు ఎవరైనా బాగా సంపాదించడం వాళ్ళని, బాగా సంపాదించారు మీరు అన్నట్టు వాళ్ళకి ఏమొస్తుంది, సంతోషం వస్తుంది. అది ఎవరు సంతోషిస్తున్నారు లోపల, ఈ భూమి నేను అంటే ఏంటి, అది నెమ్మదిని సంతోషించడం ద్వారా మాయ నేను పెరుగుతూ ఉంటుంది. వికారాలన్నీ మాయలేనుకున్నాయంటే నిజమైన నేనికి వికారాలు. మాయలేనికి దేహం కావాలి, లోకం కావాలి, పుణ్యం కావాలి, పాపం కావాలి, కానీ నిజమైన నేనికి ఏమంటారు. మాయనేనికి అన్నీ కావాలి. ఈ అన్నీ సరిపోదు, నేను అందాలు దేవుడు కూడా కావాలన్నారు భగవాన్. ఈ మాయనేనికి అన్నీ కావాలి, ఎక్కడేం జరుగుతున్నా అన్నీ కావాలి. ఈ అన్నింటితో పాటు దేవుడు కూడా కావాలి. నిజమైన నేనికి ఏమంటారు. మాది నేను దేహం లేకుండా లోకం లేకుండా దేవుడు లేకుండా ఉండలేదు. నిజమే నేను దేహం లేకుండా లోకం లేకుండా దేవుడు దేవుడు లేకుండా సాంతన తానుగా సుఖంగా ఉండలేదు. అయితే మీరు చేసే పని చిత్తశుద్ధితోటి హృదయపూర్వకంగా డెడికేటెడ్గా డివోటెడ్గా కనుక మీరు చేస్తూ ఉంటే మీ హృదయంలో ఉన్న వస్తువు వ్యక్తమవుతుంది, అది సిద్ధంగా ఉంది, అది కొత్తగా వచ్చేది కాదు. కొత్తగా వచ్చేది ఏదో రోజులు పోతుంది, కొత్తగా వచ్చేది ఎప్పుడు ఉండదు. శరీరం ఎప్పుడు వచ్చిందో మనకి ఎప్పుడూ ఉండండి, ఏదో మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది, వచ్చింది ఏదో పోతుంది, కానీ ఎప్పుడు ఉండేది ఏదో ఉంటుంది. అది ఎక్కడో నీ హృదయంలో ఉంది, అదే మోక్షం, అదే శాంతి. అక్కడ నువ్వు ఆ వస్తువుని పొందినప్పుడు దుఃఖం నేను అంటదు, దుఃఖం నేను ముట్టుకోదు. మళ్ళీ నీకు పొరలు ఉండవు, ప్రయాణాలు ఉండవు. నీ శరీరం శ్మశానంలో తగలబెట్టిన నీ శరీరాన్ని ప్రయాణం చేసి నీ నిజానైనా ప్రయాణం చేస్తున్న ఆ లోకానికి వెళ్ళినా ఈ లోకానికి వెళ్ళినా మళ్ళీ భూమి మీదకి వచ్చినా నీ నిజానైనా ప్రయాణం చేస్తూ ఉంటుంది. నిజమైన నేను ఈ ప్రయాణం లేవు, అది లేని చూడటంతో లేదు, అది అంతటా ఉంది. దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖము, దాని స్వరూపమే ఆనందము, దాని స్వరూపమే ఉండటం. అందుచేత నువ్వు ఏం చేస్తావంటే ఈ అవతలని నేను పోగొట్టుకోవాలని చిత్తశుద్ధితో నువ్వు అనుకుంటే దీనితో తదాక్షం పొందవు. ఈ దేహంతో కానీ, నీ మనస్సుతో కానీ, నీ కోరికలతో కానీ, ఈ ఊరితో కానీ, ఆ ఊరితో కానీ, ఈ దేశంతో కానీ, ఆ దేశంతో కానీ, దేనితో తాదాత్యం పొందొద్దు. నువ్వు తాదాత్యం పొందకపోతే ఈ నిజానికి దేహగతమైన నేనికి ఆహారం యొక్క సప్లై కట్ అయిపోతుంది. ఆహారం సప్లై ఎప్పుడైతే కట్ అయిపోయిందో దాని అంతటి నశిస్తుంది. దేవుడి పేరు ఏమని చెప్పాడు మా బైబిల్లో? అయం కట్టయం. దేవుడి పేరు ఏం చెప్పాడు? నేను ఉన్నాను అని దేవుడు. నేను ఎలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, లేదా గొప్పగా ఉన్నాను, లేదా తక్కువగా ఉన్నాను, ఇలా దేవుడు దాంతో తాదాత్యం పొందుతారు చూడండి. నీకు నేను చాలా గొప్పవాళ్ళను ఇలా అనుకుంటే తాదాత్యం పొందే వాడు జీవుడు, తాదాత్యం పొందని వాడు దేవుడు. మీరు ఎవరైనా శరీరం ఎవరికైనా కొంతమందికి అందంగా ఉందనుకోండి, మీరు చాలా అందంగా ఉన్నారంటే వాళ్ళు ఏమనుకుంటారని పాపం సంతోషం వస్తుంది వాడు. అలా సంతోషం ఎందుకు వస్తుంది? వాడు దేహంతో తాదాత్యం పొందటం. మీరు బాగా చదువుకున్నారని ఎవరినైనా అంటాం అనుకోండి, వాళ్ళకి సంతోషం వస్తుంది. ఇంచక దేహంతో తాదాత్యం వల్ల దేహంతో వాళ్ళకి తాదాత్యం ఉంది కాబట్టి ఆ దేహగత నేనేం సంతోషిస్తుంది. మిమ్మల్ని ఎవరైనా అవమానం చేశారనుకోండి మీకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం వచ్చింది కూడా దేహగతమైన నేనికి. మీకు సంతోషం వచ్చినా దేహగతమైన నేనికే, దుఃఖం వచ్చినా దేహగతమైన నేనికే. దేహగతమే నేను నశించిన వాడు దేవుడే. ఆ దేహగతమైన నేను నశించిన వాడికి అన్నీ ఉన్నాయి. పుణ్యం ఉంది, పాపం ఉంది, పూర్వజన్మ ఉంది, రాబోయే జన్మ ఉంది, దేవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. ఏది ఆ దేహగతమే నేను ఉన్నవాడికి. ఆ దేహగతమే నేను ఎవరికైతే పోయిందో, ఆ దేహాభిమానం ఎవరికైతే నశించిందో వాడికి ఏదీ లేదు. చనిపోయిన తర్వాత వాడు చేసిన కర్మను బట్టి వాడు లోకాలకు వెళతాడు, ఇతర లోకాలకు, మంచి లోకాలకు, చెడ్డ లోకాలకు. మోక్షం అనేది మీరు శరీరం ఉండగానే పొందాలి, ఇక్కడే పొందాలి, మీరు ఇప్పుడే పొందాలి. అంటే మీ మనోమూలం మీకు తెలిస్తే మీకు మోక్షం మీకు వ్యక్తం అవుతుంది. అది శరీరం మరణించిన తర్వాత వచ్చేది కాదు, శరీరం ఉండగానే పొందాలి. శరీరం మరణించిన తర్వాత మీరు మీ యొక్క సంస్కారాన్ని అనుసరించి లోకాలకు వెళతారు. మీరు దేహం ఉండగానే ఆ దేహగతమైన నేను కనుక ఆ జీవలక్షణాలు కనుక పోగొట్టుకుంటే అంతటా ఉన్న వస్తువు మీకు వ్యక్తం అవుతుంది. అంతటా ఉన్నదే మన హృదయంలో ఉంది, మన హృదయంలో ఉన్నదే అంతటా ఉన్నది. ఇది వేరు, ఇది వేరు, అది వేరు కాదు, ఇదే అది, అదే ఇది, అంతటా ఉన్నదే నా హృదయంలో ఉందనే అనుభవం మీకు వస్తుంది. అదే మోక్షం. దేహబుద్ధి వాడికి లోపల బయట, లోపల బయట అని భేదం ఉంటుంది. దేహబుద్ధి నేను వాడికి లోపల లేదు, బయట లేదు, అంతటా తానే అనే సంగతి తనకు తాను తెలుస్తుంది. దేహం మరణించిన తర్వాత కాదు మోక్షం వచ్చి దేహం ఉండగానే ఎవరికైతే దేహబుద్ధి నశించిందో ఆ మరుక్షణంలో వాడికి ఆత్మబుద్ధి కలుగుతుంది. అదే మోక్షం, అదే నిర్వాణం, అదే స్వర్గరాజ్యం, అదే పునర్జన్మలైన స్థితి. మీ ఇంట్లో ఎవరైనా తిడతా అంటారనుకున్నారు, ఉదాహరణ మిమ్మల్ని మీరు కంగారు పడతారు అంతేకాదు. మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరైనా తిడతంటే మీరు కంగారు పడతారు. అలా ఎవరైనా తిట్టడం మీకు మంచిది వాడని మీకు మమకారం పోతుంది. మమకారం బంధిస్తుంది, మానవుని బంధించింది మమకారం. మమకారం పెద్దపోయింది అనుకోండి, మమ్మల్ని ఇప్పుడు మా చేతిలో ఈ కలగూడ ఉంది, ఈ కలగూడ నేను వదిలేసానుకోండి ఎక్కడ పడుతుంది? భూమి మీద పడుతుంది. అలాగే మీ మమకారం పోయిన మరుక్షణంలో మీ మనస్థితి హృదయంలో భూమిలో పడిపోతుంది. ఆ నిజానేరు ఉన్నవాడికి మమకారం, నిజానేరు లేని వాడికి మమకారం లేదు. ముందు నేను వస్తుంది, తర్వాత నాది వస్తుంది. ముందు నేను వస్తుంది, తర్వాత నాది వస్తుంది. ఆ నాదును మీరు తగ్గించుకుంటే అంటే నేను వెళ్ళి దాని భూమిలో పడిపోతుంది. ఏదో పని చేయటంలో మోక్షం వస్తాయని మీరు ఎవరు అనుకోవద్దు. ఏదైనా నీరు చదివించారనుకోండి, లేదా కాలం చదివించారనుకోండి, దానివల్ల మోక్షం రాదు. బయట ఏదో పని చేయటం వల్ల మోక్షం వస్తే మనం అందరం చేసేస్తున్న పనులేనండి. మీరు ఏదైనా మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, కానీ మోక్షం ఎవరికి రాదు. మోక్షం ఎవరికి వస్తుంది? ఆ దేహాభిమానం నశించిన వాడికి, ఆ దేహగతమైన నేను నశించిన వాడికి మోక్షం వస్తుంది. కానీ ఈ లోకంలో ఏదైనా మంచి పనులు చేసినంత మాత్రం చేసి మీకు మోక్షం రాదు. అలా వచ్చే అందరూ చేసే ఇష్టం అందరికీ మోక్షం వచ్చేస్తుంది. అయితే మంచి పనులు చేసిన వాడికి ఏమొస్తుందంటే కొన్ని పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వాళ్ళ మనసు కొంచెం పలచబడుతుంది. మంచి పనులు చేసి మంచిదే, ముందు అసలు ఏదో కొంత పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం మనం జ్ఞానం సంపాదించుకోవడానికి కొంతవరకు సహాయం చేస్తుంది. అంతేగాని మీరు ఎప్పుడైనా నీ చదివిస్తే నీ చదివించాం కాబట్టి మోక్షం వస్తుందని అలా కనిపెట్టుకుంటుంది రాదు. నేను అక్కడ రేలు కట్టించాను, ఇక్కడ నీ చదివించాను మోక్షం వస్తుందని ఎదురు చూడకుండా అలా రానే రాదు. దానివల్ల ఏదో కొంచెం పుణ్యం వస్తుంది అంతే. మీరు మీరు కట్టించిన రేలు ఎవరైనా దాన్ని జారి కింద పడతాంటే ఆ పాపం కూడా మీకు వస్తూ ఉంటుంది. అంటే ఇది కాదని అది కాదని ఈ తలంపులు జోలికి వెళ్ళద్దు. మీరు తలంపులు వస్తుంటే పోతుంటాయి. రోడ్డు మీద అనేక మంది మనుషులు వెళ్తున్నారు, మనం పట్టించుకుంటున్నాం. ఇప్పుడు రోడ్డు మీద అనేక మంది మనుషులు వెళ్తున్నారు, వాళ్ళందరినీ మనం పట్టించుకుంటున్నాము, పట్టించుకుంటాం. అలాగే నీ మనసులో కనుక తలంపులు వస్తుంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, తలంపులు వస్తుంటాయి వెళ్ళిపోతాయి ఉంటాయి, నువ్వు పట్టించుకోకండి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి దాన్ని చూసుకో. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, నేనికే వస్తున్నాయి. ఆ ఏది ఎవరైనా దాన్ని ఒకటే పట్టుకుని, ఆ మూల తలంపు ఒకదాన్నే పట్టుకుని నువ్వు దాని మూడు నెలలకి నీకు మోక్షం వస్తుంది. కానీ అనేక తలంపులు వస్తే రాని, తలంపులు వస్తున్నాయని భయపడకూడదు. వస్తే రాని, వచ్చి ఎలా వచ్చినా ఎలా పోతా ఉంటాయి. కానీ వాటిని చూసి నువ్వు భయపడకు. ఈ తలంపులన్నీ ఏ మూల తలంపుకి వస్తున్నాయో ఆ మూల తలంపు ఒక్కదాన్నే పట్టుకో. పట్టుకుని దాని మూలంలో పెట్టడానికి ప్రయత్నించి నీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అసలు సమస్యలంటే లోకంలో ఏమీ లేదు, నీ మనస్సే సమస్య. నీ మనస్సును నువ్వు పరిష్కారం చేసుకుంటే మోక్షం. లోకంలో సమస్యలు అంటే ఏం లేదని మన వాటికి నీళ్ళు వస్తాం. నీ ఇంట్లో ఎవరికైనా చూడుకోవాలి, ఎవరికైనా ఇద్దరికి పేచీలు వచ్చి అనుకున్న ఉదాహరణ అనుకున్నాము. ఆ పేచీ నీళ్ళు పోస్తూ ఉంటారు. ఆ నీళ్ళు పేస్తే చెట్టు పెద్దదైనట్టు పేచీ పెద్ద అయిపోతాం. సమస్యలు మనమే కల్పించుకుంటున్నాం. సమస్య అంటే లోకంలో ఏం లేదు. అసలు మనం కల్పించుకుంటాం కాబట్టి ఉన్నాం, కల్పించుకోకపోతే ఏం లేదు. అసలు లోకంలో సమస్యలు అంటే ఏం లేదు, మనం కల్పించుకుంటున్నాం. కల్పించుకుంటున్నాం కాదు, అదే పెద్ద సమస్య సమస్య అనుకుంటున్నాం. ఆ సమస్యకి నీళ్ళు పోయడం మానేస్తే సమస్య ఏంటనే. మనకి పని ఏంటంటే మొద్దు మొదటి సాయం దాకా ఏదైనా చిన్న సమస్య ఉంటే దాన్ని నీళ్ళు పోస్తాం, నీళ్ళు పోసి దాన్ని పెద్ద చేసుకుంటాం. సమస్యలు అంటే ఏం లేవు, మనం కల్పించుకునే కానీ. అయితే ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఏదైనా మంచి పనులు చేశారనుకోండి, మీరందరూ ఏమనుకుంటారంటే మీరు చేసిన మంచి పని ఇతరులకు తెలియాలని అనుకుంటారు కదా. ఆ భావన కనుక మీలో ఉంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా మొదటి తలంపు దాని మనంలోకి వెళ్ళదు. మీ తలకాయని గోడ తీసుకొచ్చుకున్నా సరే, మరి ఈ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. మీరు ఈ చిట్కాలు అర్థం చేసుకుంటారు. మీరు ఏదో మంచి పని చేస్తారనుకున్న ఉదాహరణకి మీరు ఏమనుకుంటారు, మంచి పని ఇతరులకు తెలియాలనుకుంటారు, లేకపోతే ఏదో రకంగా ఇతరులకు చెప్తూ ఉంటారు, ఏదో రకంగా పనులు మీరు అక్కడికి సాధించామని ఇక్కడికి సాధించాము. మీరు మీ ఘనత ఇతరులకి తెలియాలనుకునే మీ ప్రయత్నం చేశారు. అలా మీ ఆలోచన కనుక ఉంటే మీరు ఎంత సాధన చేసినా ఈ జన్మలోనే కాదు 1000 సంవత్సరాలు రాబోయే జన్మల్లో కూడా మీరు సాధన చేసినా ఆ మూల తలంపు దాని మూలంలోకి వెళ్ళదు. ఆ మూల తలంపు దాని మూలంలోకి వెళ్తేనే కానీ మీకు మోక్షం కాదు. ఇది మీరు బాగా ఆలోచించుకోండి. అంటే మీరు ఏదైనా మంచి పని ఉందనుకోండి, ఈ మంచి పని అందరికీ ప్రకటన అవ్వాలని మీరు తెలుసుకుంటూ ఉంటారు అనుకోండి, అలాగే మీకు మోక్షం కాదు. ఇంకేదంటే అహంకారానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు లేరు. అహంకారానికి లోకం ఉంది, ఆత్మకి లోకం లేదు. అంటే ఇతరులు మీరు చేసిన మంచి పని ఇతరులకి తెలియాలంటే మీకు లోకవాసన ఉన్నట్టు గుర్తు. ఇంక లోకవాసనతో మీకు మోక్షం రాదు. మీరు సాధన చేసినా మీకు మోక్షం రాదు. లండన్లో మీటింగ్ అయిన తర్వాత నేను ఒక ప్రశ్న అడిగాను, నాకు ఫలానా వారం చాలా కోపంగా ఉందంటే ఆ కోపం ఎలా తగ్గారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, నాకు ఫలానా వారం చాలా కోపంగా ఉందండి, ఆ కోపం ఎలా తగ్గాలని ప్రశ్న అండి. ప్రశ్న అయితే నేను చెప్తానండి, మీకు ఎవరైతే బాగా ఇష్టమో ఆ ఇష్టమైన వ్యక్తిని మీరు ఆ కోపంగా ఉన్న వ్యక్తిలో చూసుకోండి, మీ కోపం తగ్గిపోతుందని చెప్తాను. మీకు ఎవరైతే బాగా ఇష్టమో ఆ ఇష్టమైన వ్యక్తిని కోపంగా ఉన్న వ్యక్తిలో చూసుకున్నా కోపం తగ్గిపోతుందని చెప్తాను. చెప్తే ఆవిడంది నాకు ఎవరి మీద ఇష్టం లేదు, ఆవిడందరినీ నాకు అసలు ఈ లోకంలో ఎవరి మీద ఇష్టం లేదన్నాడు ఆవిడ. అంటే పక్క ఆవిడ ఇస్తుందంటే నీ నాన్నగారి మీద కూడా ఇష్టం లేదా అన్నాడు. అప్పుడు మాట్లాడి కూర్చున్నాను. నీకు ఎన్ని తలంపులు వచ్చినప్పటికీ ఆ తలంపులు నువ్వు గట్టి చేయకుండా మూల తలంపులు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆ మూల తలంపుని గట్టిగా నువ్వు పట్టుకుని ఉంటే ఆ మిగతా తలంపులు వచ్చినాకనే మనం నిలబడవు. నువ్వు ఆదరిస్తుంటే ఆ తలంపులు ఉంటాయి, నువ్వు ఆదరించకపోతే ఆ తలంపులు వాటంతో వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని ఏమి నువ్వు నీళ్ళు పోయి వాటికి నీళ్ళు పోస్తే ఈ పెద్ద తగ్గుతూ ఉంటాయి, నీళ్ళు పోయిపోతే ఆ సంస్కారాన్ని. అంటే దీని అర్థం ఏంటంటే నీకు ఏమన్నా పెట్టాలన్న తలంపు వచ్చిందనుకోండి అనుకోండి, మీరు దాన్ని కట్టించుకోవాలనుకున్న తలం పనికిపోతుంది, తిడతారనుకున్న తలం పెరిగిపోతుంది. మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు ఎవరినో తిట్టాలని ఒక తలంపు వచ్చిందనుకోండి, దీన్ని మీరు కట్టించుకోవాలనుకున్న తలంపుని అది ఇందులో అణిగిపోవడం ప్రారంభమవుతుంది. ప్రాక్టికల్గా తిడతారనుకోండి, దాన్ని నీళ్ళు పోసినట్టు అవుతుంది, ఆ తలం పని పెరిగిపోతాం. తలంపులు వస్తూ ఉంటాయి, తలంపులు వస్తున్నప్పుడు వాటిని ఆదరించకండి, వాటిని పట్టించుకోకండి, వాటిని లెక్క చేయండి, లెక్క చేయకపోతే పోతూ ఉంటాయి. అంటే ఏ తలంపుని మీరు గట్టిగా పట్టుకుంటే ఆ తలంపులు వచ్చినప్పటికీ అవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని తలంపులు ఉన్నా పర్వాలేదు, ఎన్ని సంస్కారాలు ఉన్నా పర్వాలేదు, ఎన్ని వాసనలు ఉన్నా పర్వాలేదు, ఏం భయపడక్కర్లేదు, అవి అంతే పోతాయి. ఇప్పుడు మానవుడికి అసాధ్యం ఉంది కానీ భగవంతుడికి అసాధ్యం ఉందండి. అంటే భగవంతుడి పదాలు మీరు ఆశ్రయించి కనుక ఉంటే ఎన్ని వాసనలు ఉన్నాయి, ఎన్ని తలంపులు ఉన్నాయి, ఎన్ని కోరికలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి పోతూ ఉంటాయి. ఆ భగవంతుడి పదాలను విడిచిపెట్టకండి. ఎన్ని కోరికలు ఉన్నాయి, ఎన్ని సంస్కారాలు ఉన్నా మిమ్మల్ని హింస పెట్టే తలంపులు ఎన్నప్పుడు ఎన్ని ఉన్నప్పటికీ అటు అంతటా అయ్యి రాలిపోతాడు. వాటి గురించి ఏం భయపడవలసిన పని లేదు, మీకు ఏమీ భయపడక్కర్లేదు. ఆ మూల తలంపులు ఏమిటో మీరు పట్టుకున్నానండి, దాని మూలంలో తెలిసాలని ప్రయత్నం చేయండి. దాని మూలంలో దాని మూలం ఎప్పుడైతే చూసిందో అది అదృశ్యమవుతుందో, మూల తలంపు దాని మూలాన్ని ఎప్పుడైతే చూసిందో అది నశిస్తుంది, అది నశిస్తుంది. అది నశిస్తున్న వెంటనే భగవంతుడే మీకు తానిగా వ్యక్తమవుతాడు, సృష్టికర్త మీకు తానిగా వ్యక్తమవుతాడు. శేష్ఠి అంటాడు మీకు అందరికీ పిల్లుడు అయితే వాళ్ళందరూ ఇటువంటి సంబంధాలు అయితే మేము బాధపడకండి, ఈ పిల్లుడు దేవుడు చేస్తూ ఉంటాడు, ఈ పెళ్ళిళ్ళని దేవుడు చేస్తూ ఉంటాడు. నాకు ఇటువంటి భర్త వచ్చాడని మీరు బాధపడకూడదు, నాకు ఇటువంటి భార్య దొరికిందని పురుషులు బాధపడకుండా ఆ ప్రారంభాన్ని అనుభవించేస్తే, ఆ ప్రారంభాన్ని అనుభవించేస్తే మీకు అటువంటి ప్రారంభం రాబోయే జన్మలో మీకు ఎదురవ్వదంట. ప్రారంభాన్ని ఇష్టంగా అనుభవించేయండి, కష్టంగా అనుభవించకండి. ఇష్టంగా అనుభవించేస్తే ఉన్నది పోతుంది, అంటే ప్రారంభం ఖర్చు అయిపోతుంది. మీరు చిరాకుగా అనిపిస్తే ఇటువంటి భర్త దొరికాడు ఇంటి స్త్రీ అనుకోవటం, ఇటువంటి భార్య దొరికింది అని పురుషులు అనుకోవటం, రోజు మునుక్కుంటూ కూర్చుంటే వచ్చి అందుకు ఆ ప్రారంభం ఎదురవుతుంది. శాంతంగా మీరు ఆ ప్రారంభాన్ని అనుభవించేయండి, అనుభవించేస్తే ప్రారంభం అంతా పోతుంది. చిరాకుగా మూడుక్కుంటూ తిరుగుంటే ఆ మూడుకునే ప్రారంభంలో చిరాకుండా ప్రారంభం వచ్చి అందుకు అదే ఎదురవుతుంది. అనుభవించేది అయిష్టంగా కాకుండా ఇష్టంగా అనుభవిస్తే ప్రారంభంతో నశిస్తుందని శేక్స్పియర్ చెప్పాడు. గాడ్ ఇస్ మేకర్ ఆఫ్ మ్యారేజెస్. ప్రతిదీ మన చేతిలో లేవట్టుంది, దేవుడే చేస్తూ ఉంటాడు. ఆ దేవుడు ఏ సంబంధాన్ని అయితే ఏర్పాటు చేసో అది మనకు నచ్చుతుంది అనమాట. ఈ సంబంధం చేసుకోమని దేవుడికి చెప్పడండి, మీకు అర్థమవుతుందంటే ఈ సంబంధం మీరు చేసుకోవడానికి దేవుడికి చెప్పండి. దేవుడు ఏది రాసి వెళ్తే ఆ సంబంధం మనకు నచ్చుతుంది. అంతేకాని దేవుడు మన దగ్గరికి వచ్చి ఈ సంబంధం మీరు చేసి శక్తి చేసుకోవడానికి చెప్పడండి. పని చేయాలంటే ఎప్పుడు ఉపన్యాసాలు వెంటనే సాధనలు చే ఇంకా సాధనలు చేస్తూ ఉండటమే, ప్రయత్నాలు చేస్తూ ఉండవలసిందే, యాత్రలు చేస్తూ ఉండవలసిందేనే. ఇంకా మాకు ఎప్పుడు ఇలా కష్టపడతాయి, ఇలా కష్టపడతాయి, ఇంకా మాకు సుఖం ఎప్పుడు వస్తుంది, శాంతి ఎప్పుడు కలుగుతుంది అని బాధపడకండి. ఏదో కొంత దూరం మీరు ప్రయత్నం చేసేది, తర్వాత మీరు ప్రయత్నం అక్కర్లేకుండా, మీ సాధన అక్కర్లేకుండా, మీ ఇబ్బందులు అక్కర్లేకుండా మీరు పొందవలసిన వస్తువు మీరు పొందుతారండి. ఏదో కొంత దూరమే మీరు ప్రయత్నం చేసేది, కొంత దూరమే మీరు ప్రయత్నం చేసేది, ఆ తర్వాత కొంత దూరం ప్రయత్నం చేశాక మీ ప్రయత్నంతో అసలు మీ ప్రయత్నం అవసరం లేకుండా, మీ సాధన అవసరం లేకుండా, మీకు బాధ లేకుండా ఆ వస్తువును పొందే రోజులు మీకు వస్తాయి. అని ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తూ ఉండక్కడే, కొంత దూరం ప్రయత్నం చేస్తే చాలు, తర్వాత భగవంతుడే తన పని తను చూసుకుంటాడు. అని ఎప్పుడూ మీరు ఇలా బాధపడక్కర్లేదు, కొంత దూరం వెళ్ళిన తర్వాత మీ బాధతో సంబంధం లేకుండా ఆ బాధ కలిగే స్థితిని మీరు పొందుతారు. ఇప్పుడు మీరు సాధన చేయకుండా ఉండలేరు, మీరు ఎంత కొంత సాధన చేయాలి, సాధన చేయకుండా ఉండలేరు. కొంత దూరం వెళ్ళి అక్కడ సాధన చెయ్యాలనుకున్నా చేయలేరు. మీరు కొంత దూరం సాధన చేస్తే సాధన పేరు మీద మీరు ప్రయత్నం ఏం చేయక్కర్లేదు, బాధపడక్కర్లేదు. సాధన దానంతరంగా జరిగిపోతూ ఉంటుంది, ధ్యానం దానంతరంగా జరిగిపోతూ ఉంటుంది. మీరు పొందవలసిన వస్తువు అదే మీకు అందిస్తుంది, పొందవలసిన వస్తువు అదే మీకు అందిస్తుంది. అంటే మీరు సాధన అంటే ఇప్పుడు మీకు ఎంత కొంత బాధ ఉంటుంది, కొంచెం ప్రయత్నం ఉంది కాబట్టి, కొంతదూరం మీరు ప్రయత్నం చేసుకోరు, సాధన తనంతట తానే జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా మీ ప్రయత్నంతో పనిది, మీ ప్రయత్నం ఎప్పుడైతే ఆగిపోయింది మీకు బాధ కూడా ఆగిపోతుంది. కొంత దూరం మీరు చేయండి, తర్వాత మీ యొక్క శ్రమతో పని లేకుండా, మీ బాధతో పని లేకుండా సాధన దానంతరంగా జరిగిపోతుంది, ధ్యానం దానంతరంగా జరిగిపోతుంది. మీరు పొందవలసిన వస్తువు మీరు పొందుతారు. మొదట్లో మనం సాధన చేయకుండా ఉండలేము, కొంత దూరం సాధన చేసిన తర్వాత మన ప్రయత్నంతో సంబంధం లేకుండా, మన ఎఫర్ట్తో సంబంధం లేకుండా సాధన దానంతరంగా జరిగిపోతూ ఉంటుంది. దానంతరం ఏదో జరిగిపోయిన తర్వాత మీకు సిద్ధి కలుగుతుంది. మీకేం కలుగుతుంది? సిద్ధి కలుగుతుంది. సిద్ధి అంటే హృదయంలో ఏ వస్తువు అయితే సిద్ధంగా ఉందో, హృదయంలో ఏ వస్తువు అయితే సహజంగా ఉందో, హృదయంలో ఏ వస్తువు అయితే న్యాచురల్గా నార్మల్గా ఉందో, హృదయంలో ఏ వస్తువు అయితే నిరాడంబరంగా ఉందో, హృదయంలో ఏ వస్తువు అయితే సింపుల్గా ఉందో, మరణం లేకుండా పుట్టుకు లేకుండా సహజంగా పుట్టుకతోటి మరణాలతోటి ఈ చావులతోటి పుట్టుకులతోటి సంబంధం లేకుండా ఏ వస్తువు అయితే నిర్మూలంగా ఏకాంతంగా సహజంగా ఏ వస్తువు అయితే ఉందో, సింపుల్గా ఏ వస్తువు అయితే ఉందో, ఆ వస్తువుని మీరు సహజంగానే అంటే లోపల వస్తువుని మీరు పొందుతారు. ఏమి మూల తలంపు నశించినప్పుడు ఆ లోపల వస్తువు ఆడంబరంగా ఉండదు, సింపుల్గా ఉంటుంది. మీరు కూడా అంత సింపుల్గా ఉంటే మిమ్మల్ని వడిస్తుంది, లోపల మిమ్మల్ని గుంజుకుంటుంది. నేను బాగా వెళ్ళినప్పుడు ప్రొఫెసర్ రోజున ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్ వచ్చాడు, వచ్చేటప్పుడు చేసి కూర్చున్నాడు. అతని మనిషి ఎలా ఉన్నాడంటే ఎల్కేజీ చదివిన మనిషిలా ఉన్నాడు, చాలా పొడుగు పెద్ద పొడుగుగా ఉంటాడు. అతని మనిషిని చూస్తే ఎలా ఉన్నాడంటే ఎల్కేజీ చదివిన మనిషిలా ఉన్నాడు. మీరు ఏం చేస్తున్నారంటే ఇది యూనివర్సిటీ బాప్త యూనివర్సిటీలో ఫిలాసఫీ టీచ్ చేస్తున్నాను అన్నాడు ప్రొఫెసర్ ఫిలాసఫర్. అతను నాకు ఆశ్చర్యం చేసిన అతను సింపుల్గా అంత సింపుల్గా ఎలా ఉండగలుగుతున్నాడు అనిపించింది నాకు. ఆలోచనలో కనుక మనిషికి ఆడంబరం ఉంటే దైనందిన జీవితంలో వాడు సింపుల్గా ఉండలేడు. మన ఆలోచనలో ఆడంబరం ఉందనుకోండి, దైనందిన జీవితంలో మనం సింపుల్గా ఉండలేడు. అంటే మనస్సు అంటే ఏమి లేదు అయ్యా, తలంపులు సమూహమే మనస్సు. తలంపులు అనిపోతే మనస్సు కూడా అనిపిపోతుంది. నువ్వు లోపల వెళ్ళిపోయి తలంపులు అనిపోతాయి. ఉన్నాయి ఏం బాధపెట్టవు నేను, ఉన్నాయి నిన్ను ఏం బాధపడతావు. తలంపులు తలంపులు పలచబడుతున్నాయనుకుండా ఏం మిమ్మల్ని బాధపెట్టవు. నువ్వు లోపలికి వెళ్తే నేర్చుకునేవాళ్ళు. అంటే మనం ఏం చేస్తున్నామంటే చిన్నప్పటి నుంచి మనం బయటకు చూడటం అలవాటు చేసుకున్నాం, కానీ లోపల చూడటం అలవాటు చేసుకోలేదు. మనం చిన్నతనం నుంచి కూడా బయటకు చూడటం అలవాటు చేసుకున్నామండి, లోపల చూడటం అలవాటు చేసుకోలేదు. ముందు కూర్చోవడం అలవాటు చేసుకోండి. అసలు లోపల ఉన్న వస్తువుని ముందో లేదు తెలుస్తుంది, లోపల చూడటం నేర్చుకోండి. నువ్వు బయట చూడటం అలవాటు పడ్డావు చిన్నప్పటి నుంచి, లోపల చూడటం నేర్చుకో. ఒక నీ చేత కాకపోతే నేర్చుకో, చేత అయితే సరే సరే. లోపల చూడటం నేర్చుకుంటే అక్కడ ఉన్న సౌందర్యం నీకు తెలుస్తుంది అయ్యా, అక్కడ ఉన్న సుఖం నీకు తెలుస్తుంది, అక్కడ ఉన్న ఆనందం నీకు తెలుస్తుంది. లోపల చూపే చేత కానీ నీకు లోపల ఉన్న వస్తువు ఎలా తెలుస్తుంది? చిన్నప్పటి నుంచి మనం బయటకు చూడటం నేర్చుకున్నాం, నువ్వు లోపల చూడటం నేర్చుకో. నువ్వు లోపల చూడటం నేర్చుకుంటే లోపల ఉన్న వస్తువు నీకు తెలుస్తుంది. లోపల ఉన్న సౌందర్యం నీకు, లోపల ఉన్న సత్యం, లోపల ఉన్న బ్రహ్మము, లోపల ఉన్న అనంత వస్తువు నీకు వ్యక్తమవు. ఇది లోపల చూడటం నేర్చుకో. ముందు బయటగా కూర్చో, లోపల చూడటం నేర్చుకోండి. అప్పుడు నీకు శాంతి నీ చేతికి అందుతుంది, ఆనందం నీ చేతికి అందుతుంది. ముక్కు మిచ్చింది అది నీ చేతకాలంలో ప్రాక్టీస్ చేయి. బయట ఏమి ఏమి లేదు, ప్రపంచంలో ఏమి లేదు, లోకం నామ క్రియ. మీ మూడు మీరు తీసేసారనుకోండి ఇంకా లోకం లేదు. ఇక్కడ లండన్లో కానీ ఏమన్నా నువ్వు ఏమో మా మా హిందువుల పుస్తకాలు ఏమైనా చదువుతావని ఒకరిని అడిగాను నేను. అడిగి ఈయక చూడమని చదువుతున్నానన్నారు వారు. నీ హిందువులు రాసిన పుస్తకాలు ఈయక చూడమని చదువుతున్నానన్నారు ఒకరు. ఈయక చూడమని ఎందుకు చదువుతున్నారో అన్నాను. కాలక్షేపం చదవడం లేదు, ఈయకం వస్తున్నాను చదువుతున్నానన్నారు. ఈయక చూడమని మీరు ఎందుకు చదువుతున్నారని అడిగానండి. మరి జీవితానికి వివేకం ఉండాలి కదా, జీవితానికి విలువ ఉండాలి కదా. ఈయక చూడమని ఎందుకు చదువుతున్నానంటే వివేకం కోసం చదువుతున్నాను, విలుపు కోసం చదువుతున్నాను, చీకట్లోంచి విలువలోకి రావడానికి చదువుతున్నాను. ఈయక చూడమని పుస్తకం ఎందుకు చదువుతున్నానంటే అవివేకంలోని నన్ను వివేకంలోకి తీసుకొస్తున్నాను చదువుతున్నాను. అంతేకాని కాలాన్ని చంపడానికి చదవటం లేదు. నేను కాలక్షేపానికి ఆ పుస్తకం చదవటం లేదు. అందులో ఏముందో ఆచార్య వారు ఏం చెప్పాడో తెలుసుకోవడానికి చదువుతున్నాడు, కానీ కాలక్షేపానికి చదవటం లేదు. అందులో ఏముందో తెలుసుకుని అర్థం చేసుకుని మనకి ఆచరించిన దగ్గర ఉంది, ఆచరిస్తే ఏకం వస్తున్నాయని చదువుతున్నాను కానీ కాలక్షేపం కోసం చదవటం లేదా అన్నాడు. మనస్సు అంటే ఏమి లేదు, తలంపులు పోతే మనస్సు పోతుంది, వాసన పోతే మనస్సు పోతుంది. ఆ వాసన ఏదైనా ఇంత పెద్ద వాసన ఉంది, ఎలాగ దీన్ని విడిచిపెట్టాలంటే నువ్వు కంగారపడకు, భగవంతుని ప్రార్థించు. నువ్వు చేయవలసిన ప్రయత్నం నుంచి నీ భగవంతుని ప్రార్థించు, ఆ వాసన నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. అంటే నీ ప్రయత్నానికి అసాధ్యం ఉంటే ఉండొచ్చు, భగవంతుని అనుగ్రహానికి అసాధ్యం ఉంటే ఏమి లేదు. ఒకసారి భగవాన్ ఎవరు అన్నారన్న, నాకు రోజు నాటకాలు చూసి అలవాటు అన్న. ఆ భగవాన్ అన్నారండి, ఇప్పుడు ఆత్మ చూస్తామే నాటకాలు నువ్వు చూస్తున్నావు అన్నారు. బాబా ఆత్మ చూస్తాడు కూడా నేనే చూస్తున్నాడు మరి, నువ్వు ఆత్మ కదా నాటకాలు కూడా నువ్వు చూస్తున్నాడు అని అంటాను. నువ్వు చూస్తున్నావు నాటకాలు ఆత్మ చూస్తామే, ఆత్మ నాటకాలు చూడదు, నువ్వు చూస్తున్నావు కంగారు పడుతున్నావు, నువ్వు ఆత్మ, నువ్వు ఆత్మ. ఆత్మ జాస కనుక ఉంటే నీకు కంగారు పట్టదు. ఆత్మ ఆత్మను హింసిస్తుంటే, ఆత్మని ధ్యానం చేస్తుంటే, ఆత్మను స్మరిస్తుంటే, దాని అనుగ్రహం కోసం జీవిస్తుంటే ఓ పక్క ఆత్మ ఎప్పుడు జరుగుతావు, ఈ నాటకాలు చూసి అలవాటు పోతుంది. ఆత్మ నాటకాలు చూడడం నువ్వు చూస్తున్నావు, ఏదైతే నాటకాలను చూస్తుందో వాళ్ళ ఆత్మ ఎప్పుడు జరిగితే ఈ ఆత్మానందం జరుగుతుంది, ఈ నాటకాలు చూసి అలవాటు కూడా పోతుంది. కానీ నువ్వు చూస్తున్నావు నా ఆత్మ నాటకాలు చూడడం, నువ్వు ఎవరు ఆత్మడే, ఈ నాటకాలు చూడటం అనేది అలవాటు కానీ అది నువ్వు కాదు. ఈ టెక్నిక్ మీరు బాగా అర్థం చేసుకోండి, బ్యూటిఫుల్ టెక్నిక్ డ్యాన్స్, ఇది బాగా అర్థం చేసుకోండి. ఆత్మ నాటకాలు చూడడం, నువ్వు నాటకాలు చూస్తున్నావు, నువ్వు నాటకాలు చూడటం అనేది నీ అలవాటు అది. అదేంటది నీ అలవాటు అంటే అంతకంటే ఏమి లేదు, అది వాసన, అదేం లేదు. ఏదైతే నాటకాలను చూస్తుందో అది కొంచెం ఆత్మను చింతిస్తున్నావు, ఆత్మలే నీకు తెలుసున్న ఆత్మలే, నీకు తెలియకపోయిన నువ్వు ఆత్మలే. అంటే ఆత్మ ఏమనుకోవటం లేదు, నేను నాటకాలను చూస్తున్నానని, దానికి నాటకాలు లేదు, నువ్వు చూస్తున్నావు నాటకాన్ని. అంటే నువ్వు అలవాటును చూసే అలవాటు ఎక్కడున్నావు, మనస్సులో ఉంది. నాటకాన్ని చూసే అలవాటు, నాటకాన్ని చూసే తలంపు నీకు ఎక్కడ మనస్సులో ఉంది. ఆ మనస్సు నువ్వు ఆత్మను చింతిస్తున్నావు, ఆత్మలే. ఆ మనస్సుతో నువ్వు ఆత్మను చింతిస్తున్నావు అనుకో, నీకు ఆ నాటకాలు చూసి అలవాటు పోతుంది. ఇది ఆత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతావు. ఆత్మశాంతి ఎప్పుడైతే నీకు వచ్చిందో అప్పుడు నాటకానికి వెళ్ళమని 10 మంది గెలిచినా నువ్వు నాటకానికి వెళ్ళవు. ఎందుకు అది వెళ్ళవు, ఆ నాటకంలో చేసే ఆనందం కంటే ఎక్కువ ఆత్మానందం నుంచి ఎక్కువ ఆత్మ నుంచి ఎక్కువ ఆనందం వస్తూ ఉంటుంది. అంటే నాటకానికి ఒక నీకు వెళ్ళమని గెలిచిన వెళ్ళవయ్యాను. ఎందుకంటే ఆ ఆత్మ నాటకాన్ని చూడదు, నీ మనస్సు చూస్తుంది. అంటే నాటకం చూడాలని ఒక అలవాటు, అలవాటు ఎక్కడ నీ మనస్సులో ఉంది. నీ మనస్సుని భగవంతుని ఆత్మ చింతిస్తుంటే నీకు అలవాటు పోతుంది, ఏది నాటకం చూసే అలవాటు పోతుంది. నీ మనస్సు అలవాటు అడిగిపోతుంది మనస్సులోని, అప్పుడు నీ మనస్సుని ఆత్మను చింతించగా, భగవంతుని చింతించగా అలవాటు అడిగిపోతుంది. మీరు ఆత్మ ఎప్పుడు జరిగితే అలవాటు పోతుంది, ఆత్మానందం కూడా మీకు తెలుస్తుంది. ఆత్మానందం కూడా మీకు తెలుస్తుంది. మీరు ఆత్మానందం పొందిన తర్వాత, ఆత్మానందం కలిగాక, ఆత్మశాంతి కలిగాక నేను నాటకం చూసానే స్మృతి నీకు రాదు. ఇంకా ఆత్మ ఇప్పుడు నాటకం చూడాలి కాబట్టి అసలు టెక్నిక్ మీరు అర్థం చేసుకోండి, కంగారు పడకుండా టెక్నిక్ మీరు అర్థం చేసుకోండి. మీకు ఆత్మానందం కలిగిన తర్వాత నేను నాటకం చూశాను, నాటకం చూశాను తలంపే నీకు రాదు. ఇంకా ఆత్మ ఇప్పుడు నాటకం చూడాలి కాబట్టి భగవాన్ ఒక చోట రెండు మాటలు చెప్తారు, ఇది బాగా అర్థం చేసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా సంగీత అక్కర్లేదు, ఈ రెండు వాక్యాలు మీరు అర్థం చేసుకోండి. ఒక సందర్భం చెప్తారు, మనకి మనస్సు ఉంది, మన మనస్సు ఏమవుతుంది బాహ్య మఖం కడుపు, మన మనస్సు ఏమవుతుంది బాహ్య మఖం కడుపు. మీ మనస్సే బాహ్య మఖానికి వెళ్తే అహంభావం, అది బాహ్య మఖానికి వెళ్తున్నారు లోపల వెళ్ళిపోయింది అనుకోండి, అదే ఆత్మ. ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోండి, మీరు లైఫ్లో బాగా సెటిల్ అయిపోతారు. అంటే మీరు వ్యాధరింగ్ ఉండదు. ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకోండి, అంటే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా వ్యాధరింగ్ ఉండదు. మీకు ఆటపోటు ఉండే జీవితంలో బయటకు వెళ్తే అనుభవన, లోపలికి వెళ్తే ఆత్మ, ఇది ఉంటే ఈ ఒక్క వాక్యం మీరు అర్థం చేసుకుంటే చాలు మీ జీవితానికి. ఏ మనిషికి ఆ మనిషి చూసుకోవాలి, ఇది బయటకు వెళ్తుందా లోపలికి వెళ్తుందా. బయటకు వెళ్తే ఇంకా అనుభవం పెరిగిపోతూ ఉంటుంది, అది లోపలికి వెళ్ళిపోతుంది అనుకోండి, ఆరోగ్యకారులు ఆత్మాకారం చెందుతుంది. నువ్వు సాధన ఎందుకంటే బాహ్యముఖంగా వెళ్ళిపోతున్న నీ మనస్సును లోపలికి పంపించు. విషయాన్ని చింతిస్తే నీ మనస్సుని ఆత్మ వైపు పంపి ఆత్మను చింతించు. నీ ప్రయత్నం అక్కడ ఉండు. నీ మనస్సు ఎవరిని చింతిస్తుంది ఇప్పుడు, విషయాన్ని చింతిస్తుంది. ఇంకా చింతిస్తుంది బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని లోపలికి పంపించు, ఆత్మను చింతిస్తుంది. బయటకు వెళ్తే అహంభావం, లోపలికి వెళ్తే ఆత్మ. నువ్వు బయటకు వెళ్తే అహంభావం అవుతుంది, మనసు లోపలికి వెళ్తే ఆత్మ అయిపోతుంది. సరే అది ఇంకోటి మీరు ఏదైనా భయపడుతున్నారనుకోండి మీ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. మీరు ఏమి భయపడుతున్నారనుకోండి మీ మనసు బాహ్యముఖానికి రాదు. భయం కూడా మనసును బాహ్యముఖానికి తీసుకొస్తుంది. మీరేం భయపడరనుకోండి ఇంకా మనసు బాహ్యముఖానికి రాదు. అంతే రవీంద్రనాథ్ ట్యాగూర్ గీతాంజలి ఏం చెప్తాడంటే, ఎక్కడైతే భయం లేదో అక్కడికి నేను తీసుకువెళ్ళాను, ఎక్కడైతే భయం లేదో అక్కడికి నన్ను తీసుకు. భయం ఎక్కడ లేదు? ఆత్మలో లేదు, దయములో లేదు, జ్ఞానంలో లేదు. ఎక్కడైతే భయం లేదో అక్కడికి నన్ను తీసుకువెళ్ళాను. అర్థం ఏంటండి, భయం ఎక్కడ లేదు, జ్ఞానంలో లేదు, ఆత్మలో లేదు, చైతన్యంలో లేదు. పరమేశ్వరుడే మన భయం లేని చోట తీసుకువెళ్ళండి. అర్థం ఏంటి? చైతన్యంలోకి తీసుకెళ్ళమని. అంటే చైతన్యంలో భయం లేదు, చైతన్యంలో దుఃఖం లేదు, చైతన్యంలో రెండో లేదు, ద్వైతం లేదు. రెండుంటే భయం వస్తుంది, రెండు లేకపోతే భయం లేదు. రెండుంటే భయం, రెండు లేకపోతే భయం లేదు. రెండు లేని చోట ఎక్కడ ఉంది? ఆత్మలో ఉంది, చైతన్యంలో ఉంది. నువ్వు అక్కడ వెళితే అక్కడ నేర్కొంటే నీకు భయం లేదు. నీకు భయం ఉండకూడదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? భయం ఉంటే దుఃఖం వస్తుంది, భయం ఉంటే దుఃఖం, భయం లేకపోతే శాంతి. మనసు తెలుస్తుందంటే దేవుడి మాట ఎదురైంది. మీరు తెలియని దేవుడి మాట ఎదురైంది తెలుసుకుని దాన్ని పట్టుకోండి. మనసు బయట తిరిగితే ఆమె భావన, లోపల తిరిగితే ఆత్మ, బయట తిరిగితే అజ్ఞానం, లోపల తెలితే జ్ఞానం. బయట తిరిగితే అశాంతి, లోపల తెలితే శాంతి. బయట తిరిగితే దుఃఖం, లోపల తెలితే ఆనందం. పని మానేస్తే జ్ఞానం రాదు. ఈ పని నా వల్ల అవుతుంది, నేను చేస్తున్నాననే తలంపు మానే. అది మనం ఏంటి అనుకుంటాం కానీ మన వల్ల ఏమీ అవ్వదండి, మన వల్ల ఏమీ అవ్వదండి. అంటే భగవంతుడు ఆయన ఉన్నాడు, మనం లేదు. మనం అనుకుంటున్నాం అంటే మనం ఉన్నా ఆయన లేడనుకుంటాం. ఏ పనైనా భగవంతుడే చేసింది. ఆయన చేసిన పని మనం చేసామనుకుంటున్నాం. ఆయన చేసిన పని మనం చేసామని జ్ఞానికి అజ్ఞానికి ఎక్కడైతే ఎలా ఉండాలి? ఏది జరిగినా భగవంతుడి సంకల్పం ఆయన అనుకుంటాడండి. మన ఏదో చేస్తున్నామని మనం అనుకుంటాం. ఇంకొక మనకు అహంభావం ఉంది కదా, మన వల్ల ఏమవ్వదు. ఈశ్వర సహాయం లేకపోతే, ఈశ్వర సంకల్పం లేకపోతే మన వల్ల ఏది అవ్వదు. కానీ మన వల్ల ఏదో అయిపోతుందని మనం అనుకుంటున్నాం. కారణం దాని మనకు మనకున్న అజ్ఞానం కారణం. ఇప్పుడు జ్ఞానం మాట వదిలేయండి, నిర్వాణ స్థితి మాట వదిలేయండి, మోక్షం మాట వదిలేయండి. మన వల్ల ఏది అవ్వదు. కానీ ఏదో అయిపోతుందని అనుకుంటాం అంటే మనకు అహంభావం ఉంది కాబట్టి మన వల్ల గట్టి పడతాం. కానీ మనం ఏదో చేసేస్తున్నాం, మనం ఏదో లోకాన్ని ఉద్ధరించేస్తున్నాం అని అనుకుంటాం. ఈ ఒక్క వాక్యం నీకు అర్థం చేసుకుంటే నీకు ఇంకా అసలు లోక రహస్యం, సృష్టి రహస్యం తెలుస్తుంది. భీష్ముని ఎలాగే చంపటం, ద్రోణాచార్యుని ఎలాగే చంపటం, ఇంక కర్ణుని ఎలాగే, ఇంకా పెద్దవాళ్ళు ఎలాగే చంపటం అంటాడు అర్జునుడే. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, వీళ్ళందరినీ నేను చంపేసే ముఖ్యం. ఎవరిని? నీకు ఈ భీష్ముని, ద్రోణిని, వీళ్ళందరినీ నేను సంతేశం ఉంచాను. నువ్వు చేతులు ఆడిస్తే సరిపోతున్నాను. పని నాది గౌరవం, పని నాది గౌరవం. అంటే అర్జునుడు ఇంత బాగా యుద్ధం చేసేటప్పుడు లోపం చెప్పుకుంటుంది. చేసింది ఎవరు పని? నేనే. ద్రోణిని చంపిన వాడిని నేనే, ఆ భీష్ముని చంపిన వాడిని నేనే. కానీ లోపం ఏం చెప్పుకుంటుంది? అర్జునుడు చంపేశాడని చెప్పుకుంటుంది. అయ్యా పని చెయ్యి, ఇప్పటికి నిమిత్త మాత్రంగా పని చెయ్యి, నేనే చేస్తాను, గౌరవం నీకు వస్తుంది అన్నాడు. మన ద్వారా ఏదైనా సమాజానికి మంచి జరిగింది అనుకోండి, చేసింది ఎవరు? పరమేశ్వరుడే. కానీ మనం ఏదో చేసామని లోపల మనం చేసామని అనుకుంటా ఉంటారా? లేదు, మన మనకు అహంకారం ఉంటుంది, మనమే చేసామని మనం అనుకుంటాం. వాళ్ళ అహంకారం మన అహంకారాన్ని పెంచేస్తూ ఉంటుంది. ఇంతకు మనకి మూర్చుకునే శక్తి మనకు లేదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో అన్నిటికంటే ముఖ్యంగా ఏది ఉండాలి? సహనం ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో అన్నిటికంటే ఏది ముఖ్యంగా ఉండాలి? మొదటి మాట, చివరి మాట, మధ్య మాట ఉంటే సహనం. ది ఫస్ట్ వరల్డ్ ఇస్ టాలరెన్స్, ది లాస్ట్ వరల్డ్ ఇస్ ఎ టాలరెన్స్, ది అల్టిమేట్ వరల్డ్ ఈజ్ టాలరెన్స్, ది ఫైనల్ వరల్డ్ ఈజ్ టాలరెన్స్. ఇంకా సహనం లేకపోతే మనసు లోపల కలదు. కొందరు ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటారు, కొందరు ప్రతి విషయానికి కోపం వస్తున్న కారణం జరుగుబాటు కోపాలని చాలా మందికి ఉంటాయి. వాళ్ళ గురికి రోజు కోపం వచ్చేస్తా, ఇంటికి జరుగుబాటును బట్టి ఇంటికాడు తిరుగుబాటు తగ్గిందనుకున్న కోపం దానంతరంగా తగ్గిపోతుంది. కారణం ఉండి కోపం వస్తే పర్లేదు, కారణం లేకుండా కోపం వస్తుంది, దాన్ని జరుగుబాటు కోపం అంటారు. అంటే నీకు సహనం ఉండటం వల్ల మనసుకు లోపల దృష్టి కలుగుతుంది. ఎవరికైతే సహనం ఉందో వాడు మనసు లోపల చూస్తున్న మనసుకు అలవాటు అవుతుంది. లోపలికి ఎప్పుడైతే చూసిందది అవి దానికి జ్ఞానం కలుగుతుంది. అంటే ఒక మీరు గుర్తుపెట్టుకున్న మనస్సు ఎక్కడైతే ఉదయిస్తాడో మనస్సు ఎక్కడైతే ఉదయిస్తుందో దాన్ని ఉదయించే చోటుకి మనస్సును పంపడానికి సహనం సహాయం చేస్తుంది. మూల తలంపు తన మూలంలోకి వెళ్ళటానికి సహనం సహాయం చేస్తుంది. మూల తలంపు తన మూలాన్ని చూస్తేనే అది నశించదు. మూల తలంపు నశిస్తే మూల తలంపుతో పాటు ఇతర తలంపులు కూడా నశించిపోతాయి. మూల తలంపు తన మూలాన్ని ఎప్పుడైతే చూసిందో అప్పుడు మీకు నిజమైన వస్తువు, సత్య వస్తువు, మరణం లేని వస్తువు మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు నేనంటే మీరు ఏమనుకుంటున్నారు? మనస్సును నేను అనుకుంటున్నాను అంతే కదా, దేహాన్ని నేను అనుకుంటున్నారు, అజ్ఞానాన్ని నేను అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు దేహం ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తమవుతాందో, మనస్సు ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తమవుతాందో, మీ చిరాకు మీ పరాకు ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తమవుతాందో, ఈ మనస్సు అనిగిపోయిన తర్వాత లోపలన అమృత వస్తువు, లోపలన్న బ్రహ్మము, లోపలన్న జ్ఞానము మీకు నేనుగా వ్యక్తం అవుతుంది. అయితే దానికి పరిమితులు లేదు. ఆ స్థితిని మీరు కనుక పొందితే మీకు పుట్టుక లేదు, చావు లేదు. ఎప్పుడు మీకు పుట్టుక లేదు, చావు లేదు? లోపలన్న మరణం లేని వస్తువు మీకు నేనుగా వ్యక్తం అవ్వాలి. మీ హృదయంలో ఒక మరణం లేని వస్తువు ఉంది, ఆ మరణం లేని వస్తువు కనుక మీకు నేనుగా వ్యక్తమైతే, మీ దేహం ఏ విధంగా అయితే నేనుగా మీకు వ్యక్తమవుతుందో, మనస్సు ఏ విధంగా అయితే మీకు నేనుగా వ్యక్తమవుతుందో, మీ హృదయంలో ఉన్న మరణం లేని వస్తువు నేనుగా వ్యక్తమైనప్పుడు మీకు ఇంకా మరణం లేదు, సావు లేదు, పుట్టుక లేదు. అది అమృత స్థితి. ఇదంతా స్వప్నమే అన్నారు భగవాను. అంటే మనం జీవించే జీవితం చూసాడు ఇదంతా స్వప్నమే, కానీ ఇదంతా స్వప్నం అని మనకు తెలియతుంది. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న పరమాత్మను మీరు పొందినప్పుడు తెలుస్తుంది ఇదంతా స్వప్నం అని. ఇప్పుడు స్వప్నంలో ఉన్నప్పుడు మనకు స్వప్నం అని తెలియదు, జాగ్రత్త వస్తువులు వచ్చాక స్వప్నం అని తెలుస్తుంది. అలా మీ హృదయంలో మీకు మేల్కొన్నప్పుడు మీకు తెలుస్తుంది ఇది స్వప్నం అని, అప్పుడు వరకు తెలియదు, అప్పుడు వరకు నిజమే తెలుస్తుంది, అప్పుడు ఇది స్వప్నం అని తెలుస్తుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకున్న ప్రతి తలంపు మీ దుఃఖానికి కారణం అవుతుంది. మీరు తలంపులు లేనప్పుడు మీరు శాంతిగా ఉంటారు, తలంపులు వచ్చినాయంటే మీకు దుఃఖం ప్రారంభమవుతుంది. ఇప్పుడు నీకు ఎవరో బంధువు వస్తున్నాడు మీ ఇంటికి, ఇప్పుడు వస్తే రానివ్వండి, వస్తాడు వస్తాడు వస్తాను అస్తమాని ఆ బంధువు గురించి అనుకుంటారు అనుకోండి, వాడు రాడనుకోండి మళ్ళీ మీకు దుఃఖం ప్రారంభం. అంటే ఏ విషయం సరే ఇది ఎలా జరగాలి, అది ఎలా జరగాలి మీరు ఊహిస్తుంటే ఎక్స్పెక్ట్ చేస్తుంటే దానివల్ల బంధం వస్తుంది, బంధం వల్ల మళ్ళీ మీకు దుఃఖం ప్రారంభమవుతుంది. మనం మనుషులను ఆశ్రయించినప్పుడు కంటే భగవంతుని ఆశ్రయిస్తేనే ఎక్కువ మేలు జరుగుతుంది మనకు, కానీ ఆ రహస్యం మనకు తెలియదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కృష్ణుడు నువ్వు నల్లగా ఉన్నావంటే కృష్ణుడికి దుఃఖం రాదు, కారణం ఏం చెప్పండి? తన దేహం కాదని తన చైతన్యానని కృష్ణుడికి తెలుసు, అంచేది వాడికి ఏమీ దుఃఖం రాదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల రాముడు జీవితం చదివేటప్పుడు ఒకే ఒక్క వాక్యం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఇది నన్ను అరణ్యానికి పొమ్మంటారు ఎవరు రామచంద్రమూర్తి, చాలామంది ఉండమంటారు. అదే దశరథ మహారాజు వెళ్ళమని ఆజ్ఞిస్తాడు కదా, ఆ కైకి చెప్పిన కోరికలన్నీ చెబుతారు కదా, అరణ్యానికి వెళ్ళమంటారు. వెళ్ళమంటే ఆ మాటల సందర్భంలో ఒక దగ్గర అంటాడు రామచంద్రమూర్తి, నాకు ఆశ్చర్యం కలిగింది, అది రాముడికే చెల్లింది కానీ ఇంకెవరికీ చెల్లదమనుకున్నాను. అది భగవంతుడు కాబట్టి ఆ మాట అంటానికి ఆయనకి చెల్లింది కానీ మనకు మనకి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదనిపించింది నాకు. అది ఆయనకి తప్పించి రాముడంటే రాముడే, ఆయనకి తప్పించి ఇంకోటికి ఎవరు చెల్లరు ఆ మాట అంటానికి అనిపించింది. అంటే అరణ్యవాసానికి వెళ్ళమని ఆయన ఏంటో అందరూ వెళ్ళొద్దంటున్నారు, ప్రజలందరూ వెళ్ళొద్దంటున్నారు. అప్పుడు ఒక మాట అంటాడు, అది ఒక్క వాక్యం నా గుండెని గట్టిగా పట్టుకోండి, నాకు రామాయణం అంతా ఒక ఎత్తు, ఈ ఒక్క వాక్యం ఒక ఎత్తు. అంటే నేను అరణ్యవాసానికి వెళ్ళటం వల్ల అక్కడ ఏదో జరుగుతుంది, అరణ్యవాసంలో ఏదో జరుగుతుంది, మంచి చెట్ట ఏదో జరుగుతుంది, దేహమే ఏదో ఉంటే అది జరుగుతుంది ఎక్కడ అరణ్యవాసం అది కదా అక్కడ. అంటే ఒక మాట, నేను అరణ్యవాసానికి వెళ్ళటం వల్ల ఏది జరిగినా ముందు కైక కోరిక నెరవేరుతుంది కదా అన్నాడు. ఆ ఒక్క వాక్యం నన్ను ఆశ్చర్యపరిచాను. అప్పుడు నేను అనుకున్నా మిగతా గొడవలన్నీ వదిలేసి ఆ ఒక్క వాక్యానికి ఆయన దేవుడు అని, ఆయన చాలామంది దేవుడు కాదనుకోవచ్చు, ఆ ఒక్క వాక్యానికే దేవుడు, దేవుడు కాబట్టి ఆ వాక్యాన్ని ఇవ్వటం కాదు, దేవుడు కాకపోతే సాధ్యం కాదు. ఏమన్నాడంటే అరణ్యం అరణ్యవాసం ఏది జరగాలంటే జరుగుతుంది, ఒంటి మీద ఏది ఉంటే జరుగుతుంది. కానీ నన్ను అరణ్యవాసానికి మీరు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటున్నారు. నేను అరణ్యవాసానికి వెళ్ళటం వల్ల కైక కోరిక నెరవేరుతున్నాయి కదా, ఒక మనిషి కోరిక నెరవేరినట్టు అవుతుంది కదా అన్నాడు. రావణాసురుడిని చంపాడు, ఇంకొకరిని చంపాడు, గొడవ చదువుకోండి. ఆ ఒక్క వాక్యానికి ఆయన జైనుడు అనిపించింది నాకు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
ఏం తొందరపడకండి, ఎప్పుడో వస్తున్న ఆకర్షణ అతి బలీయంగా వస్తుంది. సరిగ్గా అతి బలీయంగా వస్తున్న ఆకర్షణ సడన్గా ఏమో మీ మనస్సుకి ఒకరు హృదయకి ఒకరు పడిపోవచ్చు. కంగారు పడుతుంది ఎవరు, మనకు వస్తుందో రాదో, వస్తుందో రాదో, మనకు జ్ఞానం కలుగుతుందో లేదో అలా కంగారు పడుతుంది. కంగారు పడద్దు, ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎప్పుడో దైవానుగ్రహం అతి అత్యంత బలీయంగా వస్తుంది. బలీయంగా వచ్చినప్పుడు మీ మనస్సులు హృదయకి ఒకరు పడిపోదు. కొన్ని క్షణాల్లో బ్రహ్మానుభవం కలుగుతుంది, రోజుల్లో కాదు, గంటల్లో కాదు, నిమిషాల్లో కాదు, కొన్ని క్షణాల్లోనే బ్రహ్మానుభవం వచ్చేస్తుంది. మీకు ఎక్స్పెక్టేషన్ ఉంది, రోజు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి అలా అనుకుంటుంటే చివరికి బంధం వస్తుంది. సడన్గా వస్తుంది ఎప్పుడు, ఆకాశంలో మెరుపు ఎలా మెరుస్తుందో వర్షాకాలంలో చూడండి, ఎప్పుడు సడన్గా మెరుస్తుంది చూడండి. అలాగే ఆ ఆకర్షణ, ఆ దైవశక్తి ఎప్పుడో ఆ బలీయంగా వస్తుంది మీకు ఆకర్షణ, భగవంతుడి యొక్క ఆకర్షణ వచ్చినప్పుడు మీ వెళ్ళి మీ మనస్సు వెళ్ళి ఆ బూట్లో పడిపోతుంది. ఏది ఆ హృదయం అనేది, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే పరమేశ్వరుడు ఏ హృదయ గుహలో ఉన్నాడో ఆ హృదయ గుహలోకి వెళ్ళి మీ మనసు రాలిపోతుంది. అంటే మీకు ఎక్స్పెక్టేషన్ ఉండదు, మనకి జ్ఞానం వస్తుందా రాదని కంగారు పడకండి. మీకు వస్తుంది, మీరు పొందుతారు, మీరు తరిస్తారు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
మొదటి దేవత, ఆ మొదటి దేవత అందరికీ నోటికి రావాలి.
అరుణాచలము స్మరించు వారల అహము నిర్మూలింటూ అరుణాచలం.